కలుగునుగాక. హల్లెలూయా. కొద్ది సమయం దేవుని యొక్క వాక్యముల నుంచి మన జీవితాలను పరీక్షించుకుందాం. గడిచిన కాలంలో మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని నేర్చుకుంటున్నాం. దేవుని సన్నిధిలో నుంచి మనల్ని తొలగించగలిగే పరిస్థితులు ఏమై ఉంటాయి, డిస్ట్రాక్ట్, మనల్ని పక్కకి తీసుకుని వెళ్ళిపోయేటువంటి అంశాల గురించి మనం కొన్నిటిని గమనించుకున్నాం. చాలా సమయాలు యేసుక్రీస్తు వారు ప్రకటన గ్రంథంలో 3:17-18 మనం చదువుకున్నప్పుడు ఆయన ఒక సంగతిని ప్రత్యేకించి మాట్లాడాడు. ప్రకటన గ్రంథము 3:17-18 ఆయన చెప్పిన మాట చూసినట్లయితే, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడు అన్నావని ఎరుగక అన్నాడు. అంటే చాలాసార్లు వ్యక్తి జీవితంలో దేవుడు తెలుసు, అన్నీ ఉన్నాయి, మాకు దేవుడి గురించి తెలియదు అనుకుంటున్నారా అనుకునే చాలామంది ఇలా ఉంటారు అనే విషయం బైబిల్ స్పష్టంగా మనకు చూపిస్తుంది. అంటే దానిలో నుంచి దాటాలి అని అంటే తెలియదు మనకు, దానిలో నుంచి బయటకు వెళ్ళిపోతున్నాం అనే విషయం మనకు చాలామందికి తెలియదు. ఒక ఆయన, ఒక సహోదరుడు ఒకసారి నన్ను ఒక మాట అడిగారు. ఆయన ఏమన్నాడంటే, పాస్ గారు, నేను ఎప్పుడైనా పడిపోతే వెంటనే మీరు నన్ను హెచ్చరించండి అని అడిగాడు. పడిపోయాము అనేటువంటి విషయం నీకు తెలియదు కానీ చూసేవాడికి తెలుస్తుంది. చూసేవాడికి తెలిసినప్పుడు వాడు చెబితే మనకు తెలుసుదా? తెలీదు. ఒప్పుకుంటావా? అసలు ఒప్పుకోం. ఏమనంటే, ఏంటి నువ్వు పడిపోయినట్టు ఉన్నావు, నువ్వు ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నావు ఒకసారి చెక్ చేసుకో అన్నావు అనుకోండి, నాకేమండి, మా పక్కల కన్నా నేను బెటరు, మా ఆవిడకన్నా నేను బెటరు, వాళ్ళకన్నా నేను చాలా బెటర్ అండి. సో ఎప్పుడు నువ్వు పడిపోయావని తెలుస్తుంది? ఎప్పుడంటే నువ్వు పడిపోయి చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత లేవలేని పరిస్థితులలో ప్రభువుని నెట్టేస్తావు బయటికి. ప్రభు గుమ్మం బయటికి వెళ్ళిపోతాడు, నీ తలుపు అవతల ఉంటాడు, ఇవతలకి రాలేడు. అక్కడ ఉన్న తర్వాత నీకు అర్థమవుతుంది, నేను పడిపోయానేమో అనుకుంటావు తప్ప అప్పటికీ కూడా పడిపోయానని ఒప్పుకుని దేవుని పక్షంగా నిలబడడానికి ప్రయత్నం చేయలేకపోతాం. ఈరోజు కొంచెం ఒక అడుగు లోపలికి వెళ్ళి గడిచిన దినాల్లో మనం డిస్ట్రాక్షన్ నేర్చుకున్నాం. ఈరోజు మరికొన్ని విషయాలను నేర్చుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని తీసుకుందాం. ప్రియులారా, ఆలోచించుదాం. నేను మీతో చెప్తున్నటువంటి విషయాలని ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైనా ఏదైనా నీ జీవితంలో కొన్ని పరిస్థితులు మాయలాగా జరిగిపోయి దేవుళ్ళ నుంచి తొలగిపోయిన సందర్భాలు ఉన్నాయా? మాయ అంటే ఉన్నది అనుకుంటూనే అది కనపడింది, అలా అనుకుంటూ వెళ్ళి పట్టుకుందామని చూస్తే అది దొరకంది. మాయలాగా జరిగిపోయిందండి అంతాను అంటాం. కొన్నిసార్లు మన నోటీసులోనే ఉంటాం, మన ఆలోచనలో ఉంటాం, మనం చూస్తూ ఉంటాం, మనం గ్రహిస్తూ ఉంటాం, కానీ అదంతా అలా డిసప్పియర్, ఆశ్చర్యపోతాం. నీకే తెలియకుండా పరిస్థితి జారిపోతూ ఉంటుంది. అలాంటి సందర్భాలు ఏమైనా ఎదురైనాయా? ఎనీ ఫేస్ మాయలాగా అంతా కొద్ది క్షణాల్లో, అసలు ఏంటి దేవుడు, ఎందుకు వదిలేశాను నేను, అసలు దేవుడిని ఎందుకు దూరం చేసుకున్నాను, అసలు నేను ప్రార్థన మీద ఎందుకు ఆధారపడలేకపోయాను, అసలు ఈ పరిస్థితి అంతా ఎందుకు ఇలా జరిగింది? కొద్ది సంఘటనలు మనల్ని మబ్బు కమ్మి చేసి ఆ ప్రదేశంలో దేవుళ్ళ నుంచే మనం వెనక్కి వెళ్ళిపోయేలాగా అవకాశం ఇస్తూ ఉంటుంది. ఒక సహోదరుడు అన్నాడు, పాస్టర్ గారు, నేను నిజంగా దేవుని ఒకటి అడిగానండి, ఏ రోజు నేను తొలగిపోకుండా నాకు నీ కృపావరం నాకు ఇవ్వని అడిగాడట. అతనికి దేవుడు నేనున్నాను, ఉన్నవాడును, అనువాడును, చూచుచున్నవాడును అనే మాట ద్వారా మాట్లాడాడు. అంటే అతనికి ఏమర్థమైంది? నేను పడిపోకుండా చూసుకుంటాడు, పడిపోయిన వాడు చూసుకుంటాడు, ఆయన నా గురించి చూసుకుంటాడు అని చాలా ధీమాగా ఉన్నాడు. ఒక సందర్భంలో ఆటోలో వెళ్తూ ఉండగా అది తిరగబడిపోయింది. తిరగబడిపోయిన వెంటనే అందరూ ఎవరి దేవుళ్ళు అని ముక్కుంటారుగా పడిపోయిన వెంటనే ఈయనకి రెండు కాళ్ళు ఇరిపడి యేసు ప్రభుని ప్రార్థన చేసుకున్నాడు. మొత్తానికి 108 వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్లారు. అంతా అయిపోయిన తర్వాత హాస్పిటల్ కార్యక్రమము, ఆపరేషన్స్, సర్జరీస్ అయిన తర్వాత వాళ్ళ దూరపు బంధువు ఒక అత్తగారు వచ్చి ఒక మాట చెప్పిందంట, నాయన జరిగింది ఏదో జరిగిపోయింది కానీ ఈ కాలుకి పెద్ద ఆపరేషన్ అయింది, ఈ కాలుకి చిన్నదే కదా జరిగింది, దిష్టి పడకుండా ఉండడానికి దీనికి తాడు కట్టుకోవాలని చెప్పి తాడు కట్టిందట కాలుకి. ఒక నల్లని వెంట్రుకలతో పేరిన తాడుని ఆ కాలుకి కట్టేసింది. కడుతూ ఉండేటప్పుడు ఈయన ఏం ఆటలేదు. ఈలోపు అతని సొంత అత్తగారు వచ్చి ఎంత ప్రమాదం నుంచి దేవుడు తప్పించాడు ఆయన, దిష్టి అంతా పోవాలని చెప్పి కొన్ని పదార్థాలు తీసుకుని హాస్పిటల్లోనే మొత్తం దిగదూడ్చి కొబ్బరికాయ తీసుకుని ఆనపకాయ పట్టుకుని మరి ఏదో పట్టుకెళ్ళి పారేసి వచ్చిందట. ఏమీ అనలేదు ఈయన. అలా కొన్ని ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత అయిపోయింది. ఇంటికి వచ్చిన వెంటనే భూతవైద్యుడు వచ్చాడంట. ఇంటికి దరిద్రం పట్టింది, మంచం ఈ మధ్య మీరు ఈ మూల నుంచి అమలకు మార్చారు, అందుకే ఇంటి యజమాని కాళ్ళు ఇరిగిపోయింది, కావాలంటే చూసుకొని మంచం అటు ఇటు టికిటికలాడుతుంది అన్నాడంట. అది టిటుకులాడుతుంది మంచం, అంటే కోళ్ళు ఈక్వల్గా లేవు. మరి ఒక కార్నర్లో ఉండాల్సింది, ఇంకో కార్నర్కి వెళ్తే మూలలు ఎప్పుడు కిందకి దింపుతారుగా నీరు పోవడానికి, టిక్ టిక్ లాడుతుంది. అందుకే ఇలా జరిగింది, కాలు ఇరిగిపోయింది అన్నాడు. ఏం చేయాలండి అని అడిగింది అమ్మగారు. వెంటనే ఆయన శాంతి చేయాలి, కోడి పిల్లలు కొయ్యాలి, ఇది చేయాలి అని చెప్పాడు. అవన్నీ వెంట వెంటనే చేశాడు. అయిపోయింది. ఆయన దేవుణ్ణి మానలేదు, ప్రార్థన మానలేదు, విశ్వాసాన్ని మానలేదు, సంఘాన్ని విడిచిపెట్టలేదు, బైబిల్ చదువుకోవడం కూడా మానలేదు, ఈ కార్యక్రమాలను కూడా మానలేదు. వచ్చేసాడు. సరే, ఆయన నడుస్తున్నాడు, చక్కగా మెట్లెక్కి వస్తున్నాడు, ఆనందంగా ఉంది. ఒక రోజు కృతజ్ఞత కుటుంబం చెప్పి ఇంట్లోని దేవుడు చాలా మేలు చేశాడు కదా పాస్ గారు, చిన్న ప్రార్థన పెట్టుకుంటున్నాను రండి అని అంటే వెళ్ళాం. ఆయన సాక్ష్యం చెప్పాడు. ఆయన సాక్ష్యం చెప్పినప్పుడు ఎలా చెప్పాడంటే, దేవుడు ఎంత అద్భుతంగా చేశాడో, ఎలా కాచాడో, ప్రతి క్షణం ఎలా కాపాడాడో చెప్తూ, మా పెద్దత్తయ్య గారు వచ్చి దిష్టి తీసిన తర్వాత నాకు ఎంత బాగుందో అన్నాడు. మా అత్తయ్య గారు వచ్చి నా కాలుకి కట్టిన తర్వాత ఎంత బాగుందో, ఆ సిద్ధాంతి వచ్చి మంచాన్ని మలక నుంచి ఈ పక్కకి జరిపిన తర్వాత నేను ఎంత హాయిగా ఉన్నానో, నిజంగా దేవుడు వీళ్ళందరినీ పంపి చాలా మేలు చేశాడండి, దేవునికి కృతజ్ఞతలు సాక్ష్యం చెప్పాడు. నిజంగా జరిగిన సంఘటన చెప్తున్నాను మీకు. ఇది ఇదంతా జరగటంలో వారు చెప్తున్నటువంటి సాక్ష్యంలో మహిమ దేవునిదా మరెవరిదైనానా? ఇలా ఒక రెండు వారాల తర్వాత చర్చకొచ్చాడు, ఏదో వాక్యం విన్నాడు, దేవుని మాట అతని ఏదో మాట్లాడింది. మాట్లాడిన తర్వాత ఆయన అంటాడు, ఇదంతా మాయలా జరిగిపోయిందంటే, వాళ్ళు వచ్చి నా కాలు కడుతున్నప్పుడు నేను అనలేదు, వాళ్ళు దిగదొడుస్తున్నప్పుడు ఏమనలేదు, కోడిని కోసినప్పుడు ఏమనలేదు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు నేను ఏ రోజు కూడా ఇది ఎందుకు ఇలా చేస్తున్నానని కానీ, ఇది చేయడం తప్పు కదా అని కానీ, నేను అసలు ఎందుకు ఇలా అనలేదు, ఇంత మాయలాగా జరిగిపోయింది, నేను దేవుడి నుంచి ఎందుకు తొలగిపోయాను బ్రదరా అని అడుగుతున్నాడు. ఎందుకు తొలగిపోయాడు చెప్పండి. దేవుళ్ళ నుంచి అతను తొలగిపోయాడు అనుకుంటామా, తొలగిపోలేదని చెప్తామా? ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అలాంటి సందర్భం ఏం జరిగింది, ఏ ఏ విషయాలలో మనం ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు నీ జీవితంలో ముఖ్యమైనవి అప్ అండ్ డౌన్ అయిపోయినప్పుడు, నువ్వు ఏదైతే పరిపూర్ణంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నావో, ఆ ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి స్థాయికి తగినట్లుగా నీ ఆశ ఆసక్తి ప్రయత్నం ఉన్నా, అది జరగనప్పుడు ఒక్కసారిగా అప్ అండ్ డౌన్ అయిపోతుంది నీ సిచ్యువేషన్. అప్పుడు ఖచ్చితంగా దేవుడిని విడిచిపెట్టి దయ్యాన్ని ఆశ్రయించడానికో, లోకాన్ని ఆశ్రయించడానికో, మనుషులు ఆశ్రయించడానికో ప్రతి ఒక్కరు తపన పడతాం, ప్రయత్నం చేస్తాం. ఎందుకు ఆ సమయంలో దేవుడిని విడిచిపెట్టాలి? బ్యాంక్ ప్రొఫెషనరీ ఆఫీసర్స్ పోస్టులు పడ్డాయి. చక్కగా టైం కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో కోచింగ్కి వెళ్ళిపోయారు పిల్లలందరూ. నలుగురు కుటుంబంలో నలుగురు పిల్లలు ఒకే కుటుంబానికి సంబంధించి వెళ్తే, పెద్ద పాపకి ఈనాడు వాళ్ళు ఇచ్చినటువంటి ఆ టెస్ట్లో బాగా రిజల్ట్స్, మంచి మార్కులు వచ్చేసినాయి, అమ్మాయి బాగా క్వాలిఫై అయింది. మొత్తం నలుగురు రాశారు, నలుగురులో ఇద్దరు బాగా పర్ఫెక్ట్గా మంచి స్కోరు, టాప్ స్కోర్ సంబంధించిన గ్యారంటీకి ఉద్యోగం వచ్చేస్తుందని చెప్పారు. రిటర్న్ టెస్ట్ అయిపోయింది, రిజల్ట్స్ వీళ్ళు మార్క్ ఆన్సర్ షీట్ చూసుకున్నారు, దే గాట్ ఇట్. ఈ లోపు ఒక ఫోన్ వచ్చింది, మీకు గనక ఖచ్చితంగా ఉద్యోగం కావాలి అని అంటే మీ ఇద్దరు పిల్లలకి 200% గ్యారంటీ కాబట్టి, ఇద్దరులో ఇద్దరు సెలెక్ట్ అయిపోయినా మీకు ప్రాబ్లం ఉండదు కాబట్టి, తీరిపోతాయి కాబట్టి, మనిషికి 3 లక్షల రూపాయలు చొప్పున మీరు మాకు గనక కడితే వెంటనే ఉద్యోగం ఖచ్చితంగా మీకు వచ్చేస్తుందని చెప్పారట ఆ ఫోన్లో వ్యక్తి. మీరెవరు ఏంటి, నేను జోనల్ ఆఫీస్లో ఉన్నటువంటి యూనియన్ సంబంధించిన వ్యక్తిని అని చెప్పారట. మిమ్మల్ని ఎలా కలుసుకోవాలి, చూడకపోతే ఎలాగనండి, బ్యాంకుకి రండి నా సీట్లో చూసుకోండి అన్నారు. వెళ్ళారు, బ్యాంక్కి వెళ్ళారు. ఆయన చూశాడు, ఇద్దరు ముగ్గురు పిలిచి చెప్పాడు, ఏంటి పోస్ట్ అంటే ఏంటి, ఏముంది సార్ మీరు తలుసుకుంటే అయిపోద్దని వాళ్ళు చెప్పారట. అక్కడ ఉన్న ఒక ఇద్దరు, మీరు ఊ అంటే అయిపోద్ది సార్, మీరు మా పిల్లలకు చేయట్లేదు సార్, మీరు ఎవరెవరికో చేస్తున్నారు సార్ అని వాళ్ళ ముందు జరిగినాయి. వెంటనే వీళ్ళు మరీ ఆలోచించకుండా ఆయన అకౌంట్లోకి 6 లక్షల రూపాయలు డిపాజిట్ చేశారు. భక్తి పరులైన, విశ్వాస పరులైన, నీతిమంతులైన కుటుంబంలో పిల్లల్ని రక్షణలోకి నడిపించి బ్యాంక్ కోచింగ్ పంపించిన తల్లిదండ్రులు ఇద్దరు. ఉద్యోగాలు వచ్చేసినాయి, అదే రిజల్ట్స్ వచ్చేసినాయి, ఇద్దరికి ఉద్యోగం రాలేదు. ఆయన దగ్గరికి వెళ్ళారు, సార్ మీరు ఉద్యోగం గ్యారంటీ అన్నారనే కదా, మేము 3 లక్షల చొప్పున ఇద్దరు కట్టాం, 6 లక్షలు మీరు ఎలాగైనా ఇస్తామన్నారు కదా, ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే, అవునా అన్నామా, అప్పుడు ఏదో జరిగింది కానీ అవ్వలేదు, ఇస్తాం వెయిట్ చేయండి అన్నాడంట మొదట. ఆ తర్వాత ఎవడికి చెప్పుకుంటో చెప్పుకో అన్నాడంట. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు, ప్రార్థన చేస్తున్నారు, ఉపవాస ప్రార్థనలు. ఎందుకు జరిగిపోయిందమ్మా అని అడిగితే వాళ్ళు ఏమంటున్నారో తెలుసా, ఇంత దేవుని వాక్యం వింటున్నావే, ఇంత జ్ఞానం కలిగి ఉన్నావే, ఒక్కసారి నీ జీవితంలో ఏదో తిరగబడిపోద్ది పరిస్థితి అన్నప్పుడు నువ్వెందుకు ఈ యొక్క దేవుని వాక్యములకు వ్యతిరేకమైనటువంటి లంచాలు ఇచ్చేటువంటి పనికి ఎందుకు వెళ్ళావు, ఎందుకు నువ్వు ఆ ప్రయత్నం చేయడానికి సాహసం చేశావు, ఎందుకు రక్షణ నుంచి తొలగిపోయావు? ఎందుకు దేవుని పక్కకు పెట్టాల్సి వచ్చింది? దేవుని బాహుబలము కురచైపోయిందా? ఆయన హస్తము ఏమైనా కురచగా ఉందా? ఆయన ఏమైనా పిసినారు వాడా? ఆయన అడిగితే ఆయన ఇవ్వనన్నాడా? లేకపోతే ఆయన ఇచ్చేటప్పుడు తలుపు ఎవడో తీస్తే, ఆయన తీస్తే ఎవడో ముయ్యలేడన్న విషయం నీకు తెలీదా? ఎందుకు ఇలా జరిగింది అని అంటే, ఏదో మాయలాగా అయిపోయిందండి. ఆయన ఫోన్ రాగానే ఒక్కసారే మా ఇంట్లో అంత పరిస్థితి మారిపోయి ఉత్సాహాలు వచ్చేసి ఆ రాత్రి మేము ఎంత గట్టిగా పాటలు పాడాము మీకేం తెలుసండి అని. ఎందుకు లంచం కట్టడానికి? ఒక కార్యం చేసేటప్పుడు మనుషులు మాయలాగా దేవుని పక్కకు పెడతారు. ఎందుకు ఆ సందర్భాన్ని బయటకు పెడతారో ఒకసారి ఆలోచించండి. ఒక సహోదరి తల్లిదండ్రులు ఇద్దరు చాలా మంచి విశ్వాస పరులైనటువంటి సేవా పరిచర్యలు ఉన్నటువంటి కుటుంబం, డాక్యార్డ్లో ఎంప్లాయీస్. పెద్ద పాప ఈ మధ్యకాలంలో ఒక అబ్బాయిని ప్రేమించింది. అమ్మాయి ఎంటెక్ చదువుకుంది. ఎంటెక్ చదివిన పాప ఒక సహోదరుడిని ప్రేమించింది. ప్రేమించిన పిల్లోడు ఐటీఐ చదివాడు. ఏ ఉద్యోగం చేయడు, ఏ పని చెయ్యడు. ఏం పని చేస్తాడంటే, వాళ్ళ ఫ్రెండ్స్లో ఒక ఇద్దరు హెచ్డిఎఫ్సి బ్యాంకుల్లో లోన్లు తీసుకున్న వారి దగ్గర నుంచి రికవరీ పని చేస్తూ ఉంటారు. వాళ్ళు మంచి బాడీ బిల్డర్ లాగా ఉంటాడు. ఈ కురవాడు కూడా అలాగే ఉంటాడు. వీడు ఏం చేస్తాడంటే, వాళ్ళు ఉద్యోగం చేసుకుంటే ఈడు ఆ లంకాతలు వెళ్తాడు రికవరీకి. వీళ్ళు వెళ్ళి తలుపు కొట్టగానే ఈడు వెళ్ళి తలుపు కొడతాడండి. ముందు ఈ కురవాడు ఉద్యోగంలో లేడు, ఆయన ఫ్రెండ్ ఉద్యోగం చేస్తాడు. తలుపు కొట్టగానే ఈడు నుంచుంటాడు, ఇలా నుంచుని, అవునాడా రమణ ఈ ఎవరో వచ్చేసారు ఇంటికి దాడని ఎంత కొంత డబ్బులు కట్టి ఏడిపించుకుంటాడు. ఆ రోజుకి వదిలి వదిలి పండు ఈ పని ఆ పని చేస్తూ ఉంటాడు. అలాంటి వాడిని ప్రేమించింది ఎంటెక్ చదువుకున్న ఆత్మీయురాలు, విశ్వాసురాలు, యూత్కెళ్ళి ప్రేమించింది. ఈ చాప్టర్ అంతా ఆ పిల్లకి వయసు దాటిపోతుంది, పెళ్లి చేయడానికి ఇష్టపడుతున్నారు, మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి, చదువుకున్నవారు, ఉద్యోగస్తులు, ఏంటమ్మా ఇదిగో ప్రార్థనా పరులు, ఈ కుటుంబాన్ని చూసుకో, నాకు అనవసరం ఉండడి, నాకు ఆడితోనే పెళ్ళి అవుద్ది, నేను ఆడిని చేసుకుంటాను. దేవుడు గివుడు మాట్లాడకండి మధ్యలో. పెళ్ళి అనేది దేవుడి గురించి కాదు, ఇది వ్యక్తిగతమైన సంబంధించింది. దేవుడైతే పెళ్ళిని పరలోకంలో చేసుకోమన్నాడు, భూమి మీదకే కదా, నాకు ఎవడైతే ఏంటి నాకు ఇచ్చి చేయి అంతే. చాలా పరిస్థితి, తల్లిదండ్రులు నెత్తినొరు కొట్టుకుంటున్నారు. ఎందుకు ఇలా జరిగింది, ఏంటి ఇలా జరిగింది, ఎందుకు ఇలా శోధన. తల్లి అయితే దేవుడు విడిచిపెట్టలేదండి, దేవుని బలంగా పట్టుకుంది. మొత్తానికి గడిచిన నెలలో అమ్మాయికి మరి కనువిప్పు కలిగిందో ఆత్మ ప్రత్యక్షత వచ్చిందో తెలియదు, కానీ షీ వాజ్ అవుట్ ఆఫ్ ద బాండేజ్. నేను చేస్తున్నది తప్పు అని తన కన్నులకు వెలుగునిచ్చాడు దేవుడు. బయటకు వచ్చేసింది. వచ్చేసింది మాట్లాడుతున్నప్పుడు నేను అడిగా, నేర తల్లి ఏంటి అమ్మా అనంటే, అన్నయ్య అసలు ఎలా మాయలో పడిపోయాను అన్నయ్య, ఏం జరిగింది అన్నయ్య, ఈ 2 సంవత్సరాల పాటు నేను అసలు ఏంటి ట్రాన్స్లో ఉన్నాను, నాకు అర్థం కావట్లేదు, ఇదంతా మాయలాగా ఉందన్నయ్య, నేనేంటి చదువుకున్న దాన్ని, రక్షణ పొందిన దాన్ని, ప్రభు కొరకు ఆసక్తి కలిగిన దాన్ని, పరిచర్యలు పరుగులెత్తిన దాన్ని, ఆడవడని కథలు తిరిగిపోవడం ఏంటి, నా జీవితం ఎందుకు ఇలా జరిగిపోయింది. ఒక్కసారిగా దేవుడిని వదిలేసి, దేవుడు అనుకుంటూనే దేవుడిని వదిలేసి ఎంత దూరం వెళ్ళిపోయాను అన్నయ్య, ఏంటన్నయ్య నా జీవితంలో ఎలా జరిగింది అని. నేను చెప్పిన ఈ 3 సంఘటనలో సమస్య ఎక్కడ ఉంది చెప్పండి. వేర్ ఇట్ ఈస్? దేవుడు లేడా, ఉన్నాడో లేదా? వాళ్ళు దేవుళ్ళు లేడా, ఉన్నారు. మరి దేవుడిని ఎందుకు వదిలేశారు? ఇక్కడ కూర్చుని మీలో ఈ మాయలోనే చాలామంది ఉంటారు. మాకు దేవుడు తెలుసు, మాకు దేవుని నీతి తెలుసు, మాకు దేవుని వాక్యం తెలుసు, మాకు దేవుని సంఘం తెలుసు, మాకు దేవునితో మాట్లాడడం ప్రార్థనని తెలుసు, మాకు ఉపవసించడం తెలుసు, కానీ సందర్భం వచ్చినప్పుడు మాయలో పడి దేవుని నుంచి విడిచిపెట్టడం కూడా మాకు తెలుసు తెలుసు తెలుసు. ఏమండి, నేను ఒక వ్యక్తి మీద ద్వేషాన్ని పెంచుకుని, కోపాన్ని పెంచుకుని, 1-2 అభిప్రాయాలను నేను తిట్టబోతుంటే, నేను కక్కబోతూ ఉంటే, నా హృదయానికి నాకు ఒక విషయం గుర్తురావాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయం, Matthew 12, నాకు ఈ మాట గుర్తు రాగానే కొన్ని సంఘటనలు జరుగుతాయి. Matthew 12:36, నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున వెక్క చెప్పవలసి ఉండును. ఒక నిమిషం, అక్కడ వ్యర్థమైన మాట అని ఉంది. మనుషులు పలికే వ్యర్థమైన ప్రతి మాట. ఏమండి, నేను ఒక మనిషిని నేను తిడుతున్నాను, ఒక మనిషి మీద నేను అసహ్యతను ప్రకటిస్తున్నాను, ఒక మనిషిని నేను కోపగించుకుంటున్నాను, ఒక మనిషితో నేను పౌరుషమైన పదాలను వాడుతున్నాను, నిజమైన మంచి మాటల చెడ్డ మాటలా చెప్పండి, ఇవి వేస్ట్ మాటల యూస్ఫుల్ మాటల. నేనేమైనా రైటర్నా ఆ వెయిట్ కలిగిన పదం అక్కడ పడేయడానికి? నేనేమన్నా డైలాగులు ప్రకటించే సినిమా హీరోలు, హీరోయిన్ని, కమెడియన్ని, లేకపోతే ఏమైనా ఎక్స్ట్రా క్యారెక్టర్ అన్నది, ఆ పర్టికులర్గా ఆ డైలాగ్కి ఇంత భారం ఉంటే తప్ప అక్కడ కిక్ ఎక్కదు, లేకపోతే ఆ సీన్ పండదని నేను మాట్లాడడానికి వ్యర్థమైన మాటలా కాదా? నీకు దేవుని వాక్యం ఏం గుర్తురావాలి? వ్యర్థమైన పలికే ప్రతి మాట గురించి నువ్వు విమర్శించడం ఏం చేయాలి? దేవుని దగ్గర లెక్క చెప్పాలి. ఒకసారి చెప్పండి. రైట్, మీరు ఎప్పుడైనా ఎవరినైనా ఒక తిట్టు తిట్టారని దాన్ని తిట్టలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఒక వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏదో ఒక సందర్భంలో నీ లైఫ్లోకి ఇది ఎంటర్ అయింది కదా. రైట్, ఇప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ఒకసారి ఒక చిత్రాన్ని ఊహించుకుందాం. అక్కడ ఒక పెద్ద సింహాసనం ఉంది, దాని నిండా పూర్తి వెలుగుంది, నువ్వు చూడటానికి అవకాశమే లేని వెలుగు. వెలుగులో నుంచి నువ్వు వినపడుతున్నది ఒకటే, చూడడానికి అవ్వదు కానీ వినడానికి అవుతుంది. వినుటకు చెవులు కలిగిన వాడు వింటాడు, ఆ మాట వినపడుతుంది, ఆ స్వరం వినపడుతుంది. ఏం చెప్తుంది తెలుసా? నా కుమార్తె, నా కుమారుడా అన్నాడు. వెంటనే అక్కడ ఇంకెవరూ లేరు, నువ్వు తప్ప. నాతోడేనా అని వెతుకా. ప్రభా, చిత్తం నీ దాసుడు ఆలకిస్తున్నాడు, చిత్తం నీ దాసు ఆలకిస్తుందని ఇది చెప్పావు. వెంటనే ప్రభు అడుగుతున్నాడు, నువ్వు పలానా రోజు పలానా సందర్భంలో పలానా వ్యక్తితో నువ్వెందుకు ఇలా తిట్టావు అని అడుగుతాడు. ఏం చెప్తారు సమాధానం చెప్పండి? ఇప్పుడు లెక్క చెప్పాలా వద్దా? లెక్క చెప్పండి, లెక్క చెప్పడం అంటే ఏంటి? ఆయన నాకు 10 రూపాయలు ఇచ్చాడు రాజుగారు, నేను తిరిగి అతనికి ఎంత ఇవ్వాలి? ఒక రోజు కాకపోతే ఒక రోజైనా 10 రూపాయలు ఇవ్వాలి. ఆయన ఏం చెప్పారంటే, 10 రూపాయలు నాకు ఇచ్చి బ్రదర్ మీరు 8 రూపాయలు ఖర్చు పెట్టుకోండి, నాకు 2 రూపాయలు ఇచ్చేయండి అన్నాడు. ఇప్పుడు నేను 8 రూపాయలు ఖర్చు పెట్టేశాను అని చెప్పి 2 రూపాయలు ఇచ్చేసేటప్పుడు కూడా ఆయన లెక్క చెప్పాలి. బ్రదర్, 8 రూపాయలు నేను పలానా దానికి 2 రూపాయలు ఖర్చు పెట్టాను, పలానా దానికి 3 రూపాయలు ఖర్చు పెట్టాను, పలానా దానికి 2 రూపాయలు ఖర్చు పెట్టాను, ఇదిగోండి మిగిలిన 2 రూపాయలు ఇవిగోండి. నేను లెక్క చెప్పాలి. ఇప్పుడు నేను మాట్లాడిన మాటలకి వెయిట్ ఉంది, లెక్క ఉంది. ఇప్పుడు లెక్క చెప్పండి. మీరు మాట్లాడిన మాటలకి లెక్క చెప్పగలిగితే మాట్లాడండి. చెప్పగలరా? చెప్పకపోతే మీరు దేవుల్లో ఉన్నారా, దేవుని నుంచి తొలిపోయారా? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ సిన్స్. నేను నువ్వు పాపం చేస్తున్నావు నిందించట్లే, పాపాలోచన గురించి కానే కాదు. నీవు కొన్ని మాయలో పడి ఆ సమయము దేవుని యొక్క నీతిని మరిచి, దేవుని యొక్క విశ్వాసాన్ని మరిచి, దేవునిలో నేను చేయాల్సినటువంటి పద్ధతిని మరిచి, నా హృదయంలో ఉన్నటువంటి ఉక్రోషాన్ని, నా హృదయంలో ఉన్న క్రోధాన్ని, నాలో ఉన్న పుట్టినటువంటి ఆ బేబీ అయిన పాపాన్ని నేను బయటకు తీసుకొచ్చేటప్పుడు మాయలో దేవునిని విడిచిపెడతాను. ఇట్స్ ఎ ట్రాన్స్. ఒక క్షణంలో నేను బయటకు వచ్చేస్తాను. ఒక వ్యక్తి, ఒక సేవకుడు వచ్చి చెప్తున్నాడు, పాస్ గారు, సంఘము అనేది దేవుని యొక్క కుటుంబం అని, దేవుని యొక్క శరీరం అని నేను చాలా చక్కగా ప్రేమించానండి. సంఘాన్ని నేను ఎంతగా ప్రేమిస్తున్నానంటే నా భార్యను నేను ఎలా ప్రేమిస్తానో నా సంఘాన్ని నేను ఎలా ప్రేమిస్తానండి అన్నాడు. అప్పుడు నాకు ఎందుకో 2వ అర్థం వినపడింది. జాగ్రత్తగా వినండి, శబ్దం మారినట్టు వినపడి, నువ్వు సంఘాన్ని ప్రేమించడానికి అది క్రీస్తు పని. నువ్వు కాయాలి కానీ నువ్వు ప్రేమించడం మంచిదే, నువ్వు కాయాలి, ఏం చేస్తున్నావు అని అడిగాను. ఆ తర్వాత వాళ్ళ ఆవిడ వచ్చి, మా పాస్గారు మీ దగ్గరికి వచ్చారా అయ్యగారు అంది. ఆ వచ్చారమ్మా, ఏమన్నా చెప్పారంటే సంఘాన్ని ప్రేమిస్తున్నానని ఒకటే సాక్ష్యం చెప్పి వెళ్ళాడమ్మా. ఆయన ప్రేమించడం ఏంటి, ఇద్దరు ఉంచుకున్నాడు చూడండి అన్నది. చిచ్చి ఇదేం మాట, తప్పు బదులు మాట్లాడుతున్నావు, జాగ్రత్త, నువ్వు పాస్గారి గురించి మాట్లాడుతున్నావు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు, నీ భర్తేనా అని. నా భర్తే, నా భర్తే, ఎలా ప్రేమిస్తున్నాడు నువ్వు అడగకపోయి ఉన్నావు. ఎవరిని ప్రేమిస్తున్నాడు నువ్వు అడగాలి. సంఘాన్ని ప్రేమిస్తున్నానని కవరింగ్ చేశాడు నీ దగ్గర, తప్పుని కవర్ చేశాడు. బైబిల్ చెప్పిందంట విధవరాలని ప్రేమించమని చెప్పిందంట, అందుకని పెళ్ళైపోయి భర్త చచ్చిపోయారు, ఒక అమ్మాయిని ఉంచుకున్నాడు. ఇంకొక అమ్మాయి ఉద్యోగం కోసం వచ్చి, అయ్యగారు మీరు ఏది మాట్లాడినా దేవుడే అంటుందంట, అందుకని ఆవిడ ఉంచుకున్నాడు. నన్నేమి ఇంట్లో పెట్టాడు చర్చకు రావద్దని, వాళ్ళిద్దరిని చర్చలో పెట్టి సంఘాన్ని ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు. ఒకసారి చూడండి, అది నాకు నమ్మాలా నమ్మకూడదా అన్న అనుమానం వచ్చింది. సరే, ఏదైనా ఒక సహోదరి తన సహోదరుని యొక్క క్షేమ నిమిత్తం మాట్లాడినప్పుడు సరిచేయటం తప్పు కాదని ఆలోచించి వెంటనే తన భర్తగారికి, పాస్ గారికి పనిచేసి, పాస్ గారు మీరు సంఘాన్ని ప్రేమిస్తున్నారని చెప్పినప్పుడు నాకేదో శబ్దం మారిందని నేను మీతో అన్నాను, గుర్తుందా అని. అన్నారండి అన్నాడు. నేను ఆ మాట అన్న వెంటనే వెళ్ళిపోయాను. మీరు ఎందుకు అంత తొందరగా వెళ్ళిపోయారు అని. ఏమి లేదండి, ఏమి లేదు కాదు, పొద్దున నాకు సిస్టర్ గారు వచ్చారు, కొన్ని విషయాలు చెప్పారు, దాని గురించి మాట్లాడాలనుకుంటున్నానండి అని అంటే, ఏదండి ఇద్దరు ఉంచుకున్నారని చెప్పిందా అన్నాడు. నిజమా అబద్ధమా? నిజమా అబద్ధమా? నేను ప్రేమిస్తున్నానండి. అది నిజమా అబద్ధమా? నేను ప్రేమిస్తున్నాను కుమారు, మీరు అన్యాయంగా నా మీద నిందలేస్తున్నారు. నువ్వు ప్రేమిస్తున్నావా లేదా కదా, నిజమా అబద్ధమా? మీరు అలా అంటే నేను అన్ని చెప్పలేనండి. కొన్నిటికి నా ప్రేమను వ్యక్తపరచడం తప్పు అయితే మా ఆవిడికి తప్పు అయి ఉంటుందండి. ఒక నిమిషం, నువ్వెప్పుడు దానిని సమర్థిస్తావు, దాన్ని ఎప్పుడు ఖండిస్తావు చెప్పండి? ఎప్పుడు సమర్థిస్తావు? వెన్ దెర్ ఇస్ అ రీజన్. ఎప్పుడు ఖండిస్తావు? వెన్ దెర్ ఇస్ నో రీజన్. వాడు ఏం చేస్తున్నాడు? ఆయన సమర్థిస్తున్నాడు అంటే దెర్ ఇస్ అ రీజన్. తనకు కారణం ఉంది, తను చెప్పుకోదగిన ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటి అంటే, నేను దేవుని ప్రేమిస్తున్నాననే ముసుగులో నేను ఏమైనా చేయొచ్చా? ఏమైనా చేయొచ్చా? ఎంతో మంది ఈ బలహీనమైన మనస్సాక్షితో దేవుని ప్రేమను ప్రకటించుకుంటూ, దేవుని ప్రేమను ఉంటూ, దేవుని ప్రేమను వారి శారీరక కోరికలను తీర్చుకోవడానికి సైతం బలహీనపడి ఒక్కసారి విదిల్చుకుని సంసోను తలను విదిల్చి బయటకు వచ్చినప్పుడు వాడికి అర్థమైంది, నేను ఎక్కడున్నాను, అంతవరకు అంటే కదా ఒక మాయ, దలైలా అనేది ఒక స్త్రీ అనే ఒక వ్యామోహం అనే మాయ, మాయలో ఉన్నంత వరకు వాడికి అర్థం కాలే, కట్టేసిన తర్వాత కూడా అర్థం కాలే, విదిల్చుకుంటున్నప్పుడల్లా వాడు కనపడుతుంది దేవుని శక్తి, తర్వాత మళ్ళీ మాయలో పడతా ఉన్నాడు. మొన్నటికి ఆ దేవుని యొక్క ప్రేమ ఆ సహోదరుని పక్షమైన తన సొంత పెండ్లి భార్య విజ్ఞాపన సంగము మొర్ర మొత్తానికి ఆ పాస్కర్ కళ్ళు తెరుచుకొని ఆయన వచ్చి మళ్ళీ అడుగుతున్నాడు, అయ్యా ఆ రోజు మీరు నన్ను గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తుంటే మిమ్మల్ని దబాయించేశాను, ఏదో మాయలాగా జరిగిపోయిందండి ఇదంతా, దేవుడు లేడా, సంఘంలో ఆయన లేడా, ఆయన ప్రార్థన చేయట్లేదా, ఆయన పరిశుద్ధమైన దేవుని ఆత్మతో నడిపించబడలేదా, బట్ వై సిన్ ఎంటర్డ్, ఎందుకు అతను దేవుని పక్కకు పెట్టాడు, ఎందుకు దేవుని భయాన్ని పక్కకు తీసుకున్నాడు. ఈ ప్రదేశంలో వాక్యం వింటున్న, ఈ మాట వింటున్న నీలో చాలా మంది దేవుని తెలుసు, దేవుని గురించి ఎరిగిన వారు, దేవుని వాక్యం తెలుసు, దేవుని రక్షణ తెలుసు, దేవుని యొక్క తీర్పు భయం ఉంది, అయినా కూడా నువ్వు కొద్ది సమయాల్లో మాయలాగా దేవుని పక్కకు పెట్టి నీ సొంత నీతిని నెరవేస్తావు. ఎక్కడెక్కడ అలా చేస్తున్నావు ఒకసారి ఆలోచించండి. ఒక నిమిషం మన ఆలోచన విధానాలలో ప్రాముఖ్యమైనటువంటి విషయాలలో ఏంటంటే, నీ జీవితంలో దేవునితో ఉండాల్సినటువంటి మంచి సంబంధాన్ని, ద రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్, తక్కువ చేసేవి ఏ రిలేషన్స్ ఆలోచించండి, కొంచెం ఆలోచించండి. నేను మీకు కొన్ని విషయాలు చెప్తూ ఉంటాడు, మీకు కొంచెం మనసుతో తెరుచుకుని దేవుని మాట వినడానికి ప్రయత్నించండి. దేవునితో సత్సంబంధాన్ని కన్నా విలువగా ఎంచే లోకపు సంబంధాలు ఏంటి? శారీరక సంబంధాలు నెంబర్ వన్, ఏది ఇంపార్టెంట్, శరీర సంబంధం ఇంపార్టెంటా, దేవునితో సంబంధం ఇంపార్టెంటా, విచ్ ఇస్ ఇంపార్టెంట్? ఒకసారి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన క్లియర్గా చెప్పాడు, తల్లినైనను తండ్రినైనను ఇల్లునైనను భూములనైనను ఇంకా భార్యనైనను అక్క చెల్లెండ్రనైనను పిల్లలనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. మరి ఎవరిని ప్రేమించాలి? వీళ్ళందరినీ ప్రేమించకపోతే నిన్ను వరడు పొరుగు వాళ్ళని ప్రేమించమని ఎందుకు చెప్పేశాడు ఆయన? అదే వివరణాత్మకమైన విషయం ఏం చెప్తుందంటే, వాళ్ళ యొక్క బంధుత్వాన్ని కాదు బంధువులను ప్రేమించు. కానీ మనం ఎవరిని ప్రేమిస్తాం? బంధుత్వాన్నే ప్రేమిస్తాం, బంధువుల్ని ద్వేషిస్తాం. ఇక్కడ రిలేషన్షిప్ని ద్వేషించమని చెప్పాడు ఆయన. యేసుకన్నా ఎక్కువగా వాళ్లతో ఉండేటువంటి సంబంధాలకు ప్రాముఖ్యత ఇవ్వకండి. వాళ్ళు వ్యక్తులే. యేసు ఎలాగైతే అందరినీ ఒకేలా చూసి అందరితో ఒకేలా ఉన్నాడో నువ్వు అలాగే ఉండు. బట్ ప్రాబ్లం ఏంటి, భార్యను చులకనగా చేస్తే దేవుని రాజ్యంలోకి రావు. మళ్ళీ నీ యొక్క జీవమును కృపావరంలో పాలిపాడు కనుక వాడితో మీరు అన్ని విషయాలలో ప్రేమ కలిగి నడుచుకోండి అని బైబిల్ చెప్తుంది. సో సంబంధ బాంధవ్యాల విషయాల్లోకి వచ్చేటప్పటికి యేసు కన్నా, యేసుతో ఉండే నీ సంబంధం కన్నా లోకంలో ఉన్న సంబంధం నీకు ఎక్కువ కాకూడదు. సో ఐ టెల్ యూ ద ఎగ్జాంపుల్. ఆదివారం పూట దేవుని యొక్క మందిరం, ఒక శనివారం లేక శుక్రవారం ఏదో ఒక వారం నీ సంఘంలో దేవుని యొక్క రాజ్య పరిచర్య జరుగుతుంది, దేవుని యొక్క మాట దేవుని సేవకులు అందించబోతున్నారు, ఆ ప్రదేశం సంఘం అంతా కూడుకుంటుంది, మంచి కష్టమైనను సుఖమైన పరిస్థితి అందరూ వచ్చి చర్చ వింటున్నారు, వాక్యం వింటున్నారు, వాక్యం ద్వారా వాళ్ళ జీవితాలలో మారు మనసు కలుగుతుంది. అది తీవ్రమైన బోధగా ఒక 4 రోజులు ప్రార్థనలు జరుగుతున్నాయి. ఆలోచించండి, 4 రోజులు తీవ్రమైన ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రతిరోజు నీ బలహీనతల గురించి గద్దించడం, నిన్ను దేవునిలోకి నిలబెట్టడం, ఇది ఆ యొక్క 4 రోజుల సభల యొక్క ముఖ్య ఉద్దేశం. ఫోర్త్ డే చాలా ప్రాముఖ్యమైనటువంటి, డెడికేట్ చేసుకుని సమర్పించుకొని ఇంకెప్పుడు చేయని తీర్మానం చేసుకుని దేవుని సన్నిధితో నిబంధన చేసుకుని ముందుకు వెళ్ళేటువంటి ఆఖరి రోజు. సరిగ్గా మీ చెల్లెలు కూతురింట్లో పెళ్ళి ఏ రోజు? 4వ రోజు. మీటింగ్ ఎన్ని రోజులు? ఇదే రోజు 4వ రోజు. చాలా ప్రాముఖ్యమైన రోజు. నువ్వు పెళ్లికి అటెండ్ అవ్వకపోతే నీ రిలేషన్షిప్ పోద్ది. ఏమే సొంత మనవరాలు పెళ్లికి రాకపోతే నీకేం పోటే? నీ ఇంట్లో పెళ్ళిళ్ళన్నీ అయిపోయినాయనే కదా నువ్వు నన్ను వదిలేసావు ఈరోజు. అంటే ఏంటి, రకరకాల మాటలు వస్తాయి నీకు తెలుసు, ఎన్ని మాటలు అంటారో వాళ్ళు, ఏమంటారు వాళ్ళు దేవుళ్ళు ఉన్నా అంటారు, దేవుళ్ళు ఉండకపోయినా అంట, ఇంకెక్కువ అంటారు. నువ్వు దేవుళ్ళు ఉన్నాననే విషయం బాగా ముద్రించేసుకున్న దానివి. ఇప్పుడు చర్చికి వస్తావా, ఆ 4వ రోజు మీటింగ్లో ఉంటావా, పెళ్లిలో ఉంటావా చెప్పండి. నువ్వు రాకపోతే పాస్ గారికి ఒక ప్లేట్ మీల్స్ మిగులుతుంది, అది వేరే విషయం చెప్పండి. ఎక్కడ ఉంటారు, చర్చిలో ఉంటారా పెళ్ళిలో ఉంటారా 4వ రోజు? అబద్ధాలు ఆడకండి, ఇది నిజం. ఏది ఇంపార్టెంట్? దేనికి? దేవునితో రిలేషన్షిప్ కట్టబడేటువంటి సమయమా, లోకంలో నీకున్నటువంటి బంధువులతో రిలేషన్షిప్ కట్టబడడమా? దేవుడు కనపడ్డు, ఈవిడ నీ కనపడుద్ది, తెల్లారైతే ఫోన్లోని ఆ ఏటా ఏ కూర ఉండవు, పప్పు ఎక్కడ ఉండవు, ఇది ఎక్కడ పెట్టావు, ఈ కొబ్బరిలే. దేవునితో ప్రార్థన చేయడానికి సమయం ఉండదు, కానీ ఫోన్లో గంటలు మాట్లాడడానికి ప్రతి ఒక్కరికి ఒప్పుకుంటుంది, మంచిది. మరి నీ రిలేషన్షిప్ కన్నా దేవునితో రిలేషన్షిప్ని పడదోసేటువంటి మాయా అనే సంబంధం నీ జీవితంలో ఏది ప్రధానంగా నిలబడింది, విచ్ ఇస్ ఇంపార్టెంట్, గాడ్ ఆర్ వరల్డ్? ఏది, శారీరక సంబంధాలు ముఖ్యమైనవా, దేవుడితో సంబంధం ముఖ్యమైనదా? మాట్లాడండి. మీకు ఒక సేవకుడి గురించి చెప్తాను. ఆఫ్రికా దేశానికి మిషనరీగా వెళ్ళాడు ఆయన. తన భార్యకు చావు బతుకుల మీద ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే ఆయన ఏం చేశాడంటే ఒక షిప్ తీసుకొచ్చి దానిలోకి ఎక్కించి, అమ్మా నువ్వు వెళ్ళిపో, నీకు బాగలేదు కదా, నువ్వు వెళ్ళిపో, నాకు ఇక్కడ పని అవ్వలేదు, ఇక్కడ ఈ ప్రదేశంలో ఇంకా చాలామంది రక్షణ పొందలేదు, వీళ్ళు రక్షణ పొందిన తర్వాత నేను వస్తాను, నేను చూసుకుంటాను, మంచి చెడు అంతా జరిగిపోతుంది, నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఆవిడని దేశ ఇంగ్లాండ్కి పంపించేశాడు. ఆఫ్రికా నుంచి ఆమె ఇంగ్లాండ్ వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఆమె చనిపోయింది, టీవీతో చనిపోయింది. ఆఫ్రికాలో వాతావరణం పడక అక్కడికి వెళ్ళి చనిపోయింది. పాస్ గారికి వర్తమానం అందింది, టెలిగ్రామ్లు కదా అప్పట్లో కొంచెం లేట్గా అందింది, అమ్మా అయ్యా నీ భార్య చనిపోయింది, నువ్వు వస్తావా చేస్తావా అని. నేను వచ్చినా ఆవిడ లేగదు, నేను రాకపోయినా ఆవిడ లేగదు, నా పని పాడు చేసుకున్నప్పుడు ఆవిడ దగ్గర రావాల్సిన పని లేదు, ఇక్కడ నా పని ప్రభు పని, నన్ను ఇక్కడ ప్రభు పంపించాడు, ఆమె నాకు సహాయార్థం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు దేవుడు నాతో ఉండడానికి నీ భార్య ముఖ్యం అని చెప్పి ఆయన తీసుకున్నాడు. కాబట్టి ఆయన పిలుపుని వదిలేసి శరీరం దగ్గరికి నేను వెళ్ళాల్సిన పని లేదు, కానీ మీరు ఆ కార్యక్రమాలు చేసుకొని నేను ఈ కార్యక్రమం మీద ఉంటానని ఉండిపోయాడు ఆయన. ఏది దేవునితో సంబంధం, ఏది లోకంతో సంబంధం, నువ్వైతే ఏ సంబంధాన్ని కోరుకుంటావు, విచ్ ఇస్ ఇంపార్టెంట్. మంచి కారణాలు ఉంటాయి తెలుసా నువ్వు చెప్పుకోవడానికి. నా భార్య హాస్పిటల్లో ఉంది బ్రదర్, మా నాన్నగారు హాస్పిటల్లో పెరాలసిస్ వచ్చి పడిపోయారు బ్రదర్, మా ఇంట్లో పెళ్లి బ్రదర్, మా గృహప్రవేశం బ్రదర్, కొత్త బండి కొనుక్కున్నాను బ్రదర్, రెండు కొత్త ఎద్దులు వచ్చినాయి బ్రదర్. దెర్ ఆర్ మెనీ రీజన్స్ టు బ్రేక్ ద రిలేషన్షిప్ విత్ గాడ్. ఇదంతా మాయలాగా జరుగుద్ది, అన్ని ఎదురుగానే ఉంటాయి, చక్కగా చేసేస్తాం. క్రిస్మస్, క్రిస్మస్ దేవుని ఆరాధించాలా, షాపింగ్ సెంటర్లు చుట్టూ తిరగాల, విచ్ ఇస్ ప్రయారిటీ, ఏది ఇంపార్టెంట్? మాయలాగా జరిగిపోద్ది. నువ్వు కొత్త బట్టలు వేసుకుంటావు, చర్చిలోకి వస్తావు, దేవదూతలాగా సినిమాలు యాక్షన్లు వేస్తావు, అక్కడ కూర్చుంటావు, ఫ్యాషన్ పీరియడ్లో గెంతుతావు, ఏదో క్యాటరింగ్ తయారు చేసినట్టు ఇంట్లో పెళ్లి విని తయారు చేస్తావు, ఇటు అటు తిరుగుతావు, ఆ రోజంతా ఒక మాయ, భక్తి మాయ. నిజానికి దేవుడు ఉంటాడా? నిజానికి నీతో ఆ రోజు దేవుని సన్నిధి కనపడగలదా? నీ ఇంట్లో నిజంగా యేసు ప్రభు పుట్టాడా? ఆ బోర్డు మీద రాసి ఉంటుంది, యేసు నేడే పుట్టిను, హల్లెలూయా. ఏంటి నేడే? ప్రతిరోజు పుట్టడా? ఆ ఒక్కరోజు పుడతాడా? ప్రతిరోజు నీ జీవితంలో పాపమును గురించి నీతి గురించి ఒప్పింపచే ఆత్మ వచ్చినప్పుడు యేసు నీ హృదయంలో పుట్టడా? నీలో ద్వేషంతో నిండిపోయిన నీ శరీరాత్మ పనిచేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్పి యేసు ఇలా చేయడని యేసు నీలో పుట్టించడా? ఏమైంది? అంతా మాయ, శారీరకమైన. నెంబర్ టూ, వస్తువుని ప్రేమించడం, వస్తువులు ప్రేమ. వస్తువుల్ని ప్రేమించేటప్పుడు గాడ్లీ రిలేషన్ ముఖ్యమవుతుందా, వస్తువు సంబంధించిన రిలేషన్ ముఖ్యమవుతుందా, విచ్ ఇస్ ఇంపార్టెంట్? ఒక సహోదరుడు మంచి ఎక్స్ప్లెనేషన్ రాసుకొచ్చాడు మొన్న. అదేంటంటే, పాప అందరు అంటున్నారా, పాప ఐఫోన్ 6s కొందంట. ఏంటి, ఎంత ఉంటుంది ఖరీదు ఫోను? ఒక 60,000, ఒక 70,000, 60,000, 60-70,000 రూపాయలు ఐఫోన్ 6s కొత్త ఫోన్, లేటెస్ట్ ఫోన్ కొనుక్కొచ్చింది. కొనుక్కొచ్చిన వెంటనే వాళ్ళ డాడీతో చెప్పింది, డాడీ ఇమ్మీడియట్గా దీనికి స్క్రీన్ గార్డు, దానికి బ్యాక్ ప్యానల్లు తయారు కొనాలి డాడీ అందని. అలాగేనమ్మా కొందాం అన్నాడు. వెంటనే కంప్యూటర్ ఓపెన్ చేసి ఏదో వెబ్సైట్లోకి వెళ్ళిపోయి దానికి కావాల్సినవన్నీ వెతుక్కుని, ఏది మంచి కాస్ట్లీ స్ట్రాంగ్గా గాడ్జిల్లా గ్లాసు ఏదో వెతుక్కుని, దానికి స్క్రీన్ గార్డు, దానికి బ్యాక్ ప్యానల్లు అరిగిపోకుండా గీతలు పడకుండా దానికి కావాల్సిన ఎస్సరీస్ అన్నీ కలిపి కొంది. అదెంతో తెలుసా? 12,000. ఓ సామాన్యుడికి రెండు స్మార్ట్ ఫోన్లు వచ్చేతాయి. 12,000 రూపాయలు దానికి తీసుకొచ్చి ఎస్సరీస్, దాని మీద స్క్రీన్ గార్డ్ అంటించుకుని చాలా జాగ్రత్తగా చేసింది. వేసుకున్నాక చాలా ఆనందిస్తూ ఉంది. వాళ్ళ నాన్నగారు ఆ డెలివరీ బాయ్ వచ్చేసిన వెంటనే, సార్ మీ కొరియర్ వచ్చింది. ఏంటమ్మా, ఇవి తీసుకున్నాడు, డబ్బులు 12,000 పే చేశాడు, తీసుకున్నాడు. ఆ అమ్మాయి వెంటనే కూర్చుని చక్కగా వాటిని అంటించేసుకుని ఆ ఫోన్ తీసుకుని, డాడీ దిస్ ఇస్ మై డ్రీమ్ డాడీ, చాలా హ్యాపీగా ఉంది డాడీ. అమ్మా ఒక నిమిషం విను, నీతో చిన్న మాటలు చెప్పచ్చా అంటే, డబ్బులు ఇచ్చాడు కదా, వింటది, చెప్పండి డాడీ. ఏం లేదురా, ఇది యాపిల్ కంపెనీ వాడు చూస్తే ఊరేసుకుని చచ్చిపోతాడరా అన్నాను. ఎందుకు డాడీ? యాపిల్ కంపెనీ వాడు ఫోన్ మనకి ఇచ్చినప్పుడు దీనికి స్క్రీన్ గార్డ్ వేసుకోవాలని వాడు చెప్పాడా? చెప్పలేదు. బ్యాక్ ప్యానల్ వేసుకోవాలని చెప్పాడా? చెప్పలేదు. మరి మీరు ఎందుకు వేస్తున్నారు? వాళ్ళు కంపెనీ స్పెసిఫైడ్ మిషన్కి అయితే చెప్పలేదు, కానీ ఇట్ ఈస్ ప్రిఫర్డ్ అని ఇతరులు అందరూ చెప్తున్నారు డాడీ. ఎందుకంటే ఇది లాంగ్ లాస్టింగ్, ఎక్కువ మన్నిక రావాలంటే, అద్దం మీద గీతలు పడకుండా ఉండాలంటే, వెనకాతలు ఆ సిల్వర్ డిజైన్ కనపడకుండా అది గీతలు పడకుండా ఉండాలంటే ఇవి వేసుకోవాలి డాడీ, చాలా సేఫ్టీ డాడీ అన్నాను. కదమ్మా, కంపెనీ చెప్పలేదు, కానీ కంపెనీ యొక్క మా ప్రోడక్ట్కి నువ్వు దాన్ని చాలా జాగ్రత్త చేసుకున్నావు. కానీ నిన్ను తయారు చేసిన సృష్టికర్త, నీ దేహము దేవుని యొక్క ఆలయం అనియు, దానిలో దేవుని ఆత్మ నివసిస్తున్నాడు అనియు మీరు ఎరుగరా అని ఒక ప్రశ్నించాడు. సరే, నీ బాడీ చూసుకో ఒకసారి, నీ ఫిజిక్ చూసుకో, నీ శరీరంలో తల మొదలున్న అరికాల వరకు నీ తలలో వెంట్రుకలు రాలిపడుతున్నప్పుడు ఆయన బైబిల్ చెప్తుంది, నీ తలలో వెంట్రుకలన్నీ నేను లెక్కిస్తున్నాను అని చెప్పాడు. నీ కాళ్ళకు నువ్వు చెప్పులు వేసుకుంటే నీ అడుగులు తడబడకుండా, ఈ కుడి తొట్టేను ఎడం తొట్టేను తొలగిపోకుండా, ఇదే మార్గం అని నీతో చెప్పడానికి పరిశుద్ధాత్మ స్వరాన్ని సిద్ధపరిచి సిద్ధ మనసుని జోడిస్తానని చెప్పాడు. నువ్వు నడుమంగి ఎక్కడ పట్టేస్తుందోనని నీకు నడుంకి సత్యమును దట్టి కట్టుకోవటానికి నీకు ఒక బెల్ట్ పెట్టాడు. నీ అవయవాలన్నిటికీ సంబంధించిన ఫుల్ ప్రొటెక్షను ఆయన తల మొదల అరికాల వరకు నేను చూసుకుంటానని నువ్వు నా సొత్తు అని దేవుడు చెప్పాడు. మరి అలాంటి నీ శరీరాన్ని ఎందుకు తల్లి సగం సగం కవర్ చేస్తున్నావు, ఫుల్గా కవర్ చేయట్లేదని అడిగాడు అంటాడు డాడీ. పొట్టు పొట్టి స్కర్ట్లు, చిన్న చిన్న జాకెట్లు, పెద్ద పెద్ద విండోలు, ఇలాంటి ఈ సగం సగం షర్ట్లు వేసుకుంటున్న మనతో ఆ తండ్రి ఆ మాటలు వెంటనే ఆ పిల్ల సిగ్గుతో, వస్తువునే నేను ఇంత జాగ్రత్తగా తయారు చేసినప్పుడు నా దేవుని స్వరూపంలో దేవుని పోలికలో ఉన్న నా శరీరాన్ని నేను ఇంకెంత జాగ్రత్తగా ఉంచుకోవాలి అన్న విషయం అర్థమై, ఆ రోజు నుంచి ఆ పిల్ల శరీరంలో ఉన్నటువంటి పాత్రలన్నింటినీ కప్పుకొని, నగ్నత్వాన్ని కప్పుకొని, మాన మర్యాదలను కాపాడుకుని, చక్కటి సంస్కృతిని ప్రతిబింబించే బట్టలు వేసుకోవటం ప్రారంభించిందంట. ఒక యవ్వన పిల్ల గురించి చెప్తున్నాను మీతో. అంటే నీ శరీరం గురించి ఆలోచించే దేవుని గురించి నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు, నీ శరీరానికి దగ్గరగా ఉండే వస్తువుల గురించి నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు, విచ్ ఇస్ మోర్ ప్రయారిటీ? ఏమండి పిల్లలారా, ఇక స్త్రీలందరూ ఉన్నారు కాబట్టి పురుషులకు మీరు వినండి, ఒక్క మాట వినండి. అక్క, మీకు మ్యాచింగ్కి కావాల్సినటువంటి ఒక 6 జతలు చెప్పులు ఉన్నాయి. ఎన్ని జతలు ఉన్నాయి? 6 చెప్పండి, నోట్స్ చెప్పండి. 6 జతలు చెప్పు భయ్యా, మీకు కూడా 6 జతలు చెప్పులు ఉన్నాయి. అయితే ఈరోజు మీరు వేసుకున్నటువంటి ఆరెంజ్ కలర్ మ్యాచింగ్కి 6 కలర్ చెప్పులు వేసుకున్నావు. సో నీకు కావాల్సినటువంటి ఆ ఫుల్ ఫర్నిషింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది, నీ బాడీ టెక్స్చర్ కావాల్సినట్టు తయారైపోయినాయి, రైట్స్ గుడ్. ఈలోపు మీ చెల్లి వచ్చి, నువ్వు రోజు వేసుకునేటువంటి డ్రెస్కి కావాల్సినవి తీసేయగా ఉన్న మిగిలిన 5 జతల్లో నుంచి వేసుకోకుండా ఉన్న దుమ్ము పట్టిన వేరే జత చెప్పులు వేసుకుంది. ఎవరు? నీ సొంత చెల్లి. అయ్యా, నీ సొంత తమ్ముడే వచ్చి నువ్వు వేసుకోనటువంటివి పక్కకు పెట్టేసినటువంటి ఒక జత చెప్పులు వేసుకున్నాడు. సాయంత్రం నువ్వు కొంచెం తొందరగా వచ్చావు, ఆ నీ చెప్పులు వేసుకుని వెళ్ళిపోయినటువంటి బ్రదర్ సిస్టర్ లేట్గా వచ్చారు. వాళ్ళు వచ్చేటప్పుడు నువ్వు చూస్తూ ఉండగానే వాళ్ళు నీ చెప్పులు తీసి అక్కడ విసిరారు. ప్రేమగా చెప్పులు తీసుకెళ్ళి లైన్లో పెట్టుకుంటావా, ఇంకేమైనా రియాక్షన్ ఇస్తావా? ఎవరి చెప్పులు చెప్పండి, నావి అనండి. ఎందుకు వేసుకున్నావు? అడిగావా? చెప్పావా? ఎవడేసుకోమన్నాడు? మెల్లిగా మాట్లాడతారా, ప్రేమగా మాట్లాడతారా, అరుస్తూ మాట్లాడతారా, నవ్వుతూ మాట్లాడతారా, మొహం గంభీరమనే ఆ ఉద్రేకం, ఆ రౌద్రం బయటకు వస్తాయా? మాట్లాడండి. వస్తాయా రావా? వస్తాయి. వస్తువులు ముఖ్యమైనవా, రిలేషన్స్ ముఖ్యమైనవా? వస్తువుల మధ్య నీ శరీరాన్ని ప్రేమిస్తున్న దేవునితో రిలేషన్షిప్ ముఖ్యమా, మెటీరియల్తో ముఖ్యమా? విచ్ ఇస్ ఇంపార్టెంట్? మాయలాగా బిహేవ్ చేస్తావు, చూసుకో, దేవుడిని మర్చిపోతావు. ఇట్స్ ఆఫ్టర్ ఆల్ మెటీరియల్, ఒక వస్తువు. చెప్పులు పోతే మళ్ళీ చెప్పులు తెచ్చుకుంటారు, నగలు పోతే మళ్ళీ కొనుక్కుంటారు. మనుషుల యొక్క హృదయంలో ఉండవలసిన దైవత్వపు బంధుత్వాన్ని తెంపుకుంటే ఎప్పుడు నువ్వు గాలి కట్టుకోలేవు. అందుకే ఒక ఆయన చెప్తాడు, అర్థం పగిలిపోయినా అతకచ్చండి, కానీ మనసు పగిలిపోతే అతకలేము. మరి క్రీస్తే కట్టాలి. క్రీస్తు ద్వారా వస్తేనే నీ గాయములు ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థపరచబడతాయి. అప్పుడు మనసు స్వస్థపరచబడుతుంది, హృదయం స్వస్థపరచబడుతుంది, నీ జ్ఞాపకాలు స్వస్థపరచబడతాయి, నీ గాయాలు కట్టబడతాయి. లేకపోతే నువ్వు ఎప్పుడు రిలేషన్షిప్ కట్టుకోలేవు. వితౌట్ జీసస్ ఇంపాసిబుల్ టు రిస్టోర్ యువర్ రిలేషన్షిప్స్. ఏ దేవుడు చెప్పలేదు రిలేషన్షిప్ చేసుకోమని, యేసు ప్రభువారు తప్ప. అలాంటిది వస్తు సంబంధమైన ప్రేమ దేవుని యొక్క ప్రేమ కన్నా ఎక్కువగా మారి నీ జీవితంలో దేవుని సైతం మర్చిపోయేలాగా, ఓన్లీ రాక్షసులు కుక్కలు కాట్లాడుకున్నట్లుగా మన హృదయంలోంచి, మన నోట్లో నుంచి, మన మాటల్ని బయటికి వెదజల్లుతాం. ఏ సార్నో, మరి దేవుని ప్రేమ ఏమైంది? దేవుని రక్షణ ఏమైంది? మరి ఆయన నీ గుమ్మం బయట కాకపోతే నీ ఇంట్లో ఉంటాడా? ఈ గృహానికి యేసుక్రీస్తు అధిపతి పెద్ద బోర్డు పెట్టి ప్రతిరోజు ఏదో ఒక వస్తువు గురించి, ఏదో ఒక మెటీరియల్ థింగ్స్ గురించి మాట్లాడుతూ ఉంటే ఎంత దారుణమైనటువంటి దైవికమైన జీవితం జీవిస్తున్నాం. దేవుడు అనే ముసుగులో, క్రైస్తవ్యం అనే ముసుగులో, దేవుడు తెలుసు అనే ముసుగులో దేవుని గురించి ఎలాగైనా బతికేయచ్చా? ఎందుకు అలా జరుగుతుంది? వస్తు సంబంధమైన ప్రేమను దేవుని కన్నా నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావో చూసుకో. అది ఈరోజు నీ విశ్వాసాన్ని సైతం సన్నగిల్లి దేవుడు లేడనేటట్లుగా నిన్ను బిహేవ్ చేస్తూ ఉంది. నెంబర్ 3, మన జీవితాలలో మలాఖి గ్రంథం 1:6 చెప్తున్న మాటను ఒకసారి చూద్దాం. మలాఖి చాప్టర్ 1:6 మలాఖి గ్రంథం 1:6 కుమారుడు తన తండ్రిని గణపరచుండు కదా, దాసుడు తన యజమానుని గణపరచుండు కదా. నా నామం నిర్లక్ష్యపెట్టు జనులారా, నేను తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత ఏమాయను, నేను యజమానునైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి అయిన యెహోవా మిమ్మల్ని అడుగుగా, ఏమి చేసి నీ నామం నిర్లక్ష్యపెట్టితమని. ఇక్కడ చెప్తున్న మీరు ఈ మాట, ఆ ప్రశ్న దేవుడు అడగకపోయినా సమాధానం మాత్రం ఏం చేసామండి, పెద్ద దేవుడి నామానికి మేము ఏదో పెద్ద అవమానం చేసే ఉంటుంది, ప్రసంగాలు ఇచ్చేస్తున్నారు, మేము భక్తి చేయట్లేదా, మేము కానుకలు ఇవ్వట్లేదా, మేము ప్రార్థన చేసుకోవట్లేదా, మేము బైబిల్ చదవట్లేదా, మేము ఉపవాసం ఉండట్లేదా, మేము ఏడిస్తే కన్నీళ్ళు కళ్ళమట నీళ్లు ముక్కమట శివుడు వస్తాయి తెలుసా మీకు? అన్నీ వస్తాయి. ఏం చేశాము? దేవునికి రావాల్సినటువంటి మహిమ, దేవునికి రావాల్సినటువంటి ఘనత, దేవునికి ఇవ్వాల్సినంత నీ ప్రభా, నీ నుంచి రావాల్సిన ఆ గొప్ప దైవికమైన ప్రభావము, భయము, ఆ పరిశుద్ధత, ఆ నీతి, ఆ యథార్థత, ఆ సంపూర్ణత, దేవుని కొరకు నువ్వు చేయవలసినకి హృదయం నిండా ఉండవలసిన ఆ సంపూర్ణ దైవ నియమపు నీతి చేస్తున్నామా? అన్ని టైంలో చేస్తున్నామా? ఇన్ ఆల్ ద రెస్పెక్ట్స్ అండ్ ఆల్ ఏరియాస్ అండ్ ఆల్ ద టైమ్ అండ్ ఆల్ ద సిచ్యువేషన్స్ జరిగిస్తున్నామా? మనం ఒకసారి ఆలోచించండి, అన్ని సమయాలు అలాగే ఉన్నామా, ఉంటున్నామా, చేస్తున్నామా, ఆలోచిస్తున్నామా? ఎందుకు అలా ఆలోచించలేకపోతున్నాం? ద ఓన్లీ వన్ రీజన్ ఏంటంటే, మనము వేటి మీద ఉండవలో వాటి మీద ఉండలేక, వేటిని లక్ష్య పెట్టాలో వాటిని లక్ష్య పెట్టక, వేటి కొరకు మన జీవితాన్ని సిద్ధపరచుకోవాలో వాటిని సిద్ధపరచుకోలేక, అనేకమైన లోక సంబంధమైన పరిస్థితుల మధ్య మనల్ని మనం బలహీనం అయిపోవడం కాదా? ఆయనకి ఇవ్వాల్సిన మహిమ అన్ని సమయాలలో, అన్ని సందర్భాలలో, అన్ని పరిస్థితుల్లో మనం ఇవ్వగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించండి, ఇవ్వగలుగుతున్నామా? ఇక్కడ ఏమంటారంటే దాన్ని యాటిట్యూడ్ అంటారు. కొన్ని సమయాలలో ఎవరికి నచ్చినట్లు వాళ్ళు బిహేవ్ చేయటం అనేది స్వంతమైన జీవితం. దట్స్, నేను ఇలాగే ఉంటాను, నన్ను ఎవడు మార్చలేడు, నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే చేస్తాను, నేను ఇలాగే చూస్తాను, నేను ఇలాగే. ఎనీబడీస్ హియర్ విత్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్? నేను ఇలాగే ఉంటాను, నాకు నచ్చినట్టు చేస్తాను, నేను ఇలాగే చేస్తాను, నేను వింటాను, అయినా నేను ఇలాగే ఉంటాను, నేను, దట్స్ మై నేచర్. మీరు ఎవరు ఉన్నారు ఇక్కడ? నా అక్షయులు ఎవరు ఉన్నారు? అన్నదమ్ములు మాట్లాడరే, ఎవరు లేరా? నేను ఒక్కడే పాపనే. ఒక సిస్టర్ వచ్చారు, నాకు ఇద్దరు వచ్చారు, నా వైపు చూడమ్మా పర్లేదు, ఇద్దరే వచ్చారు. అమ్మా జయం సగం ఎత్తింది, సగం సగం ఎత్తే సగం అన్నట్టే, ఫుల్ ఎత్తే ఫుల్ ఉన్నట్టే. ఆ వెరీ గుడ్. మిగిలిన వాళ్ళు ఎవరు లేరా? నిజం చెప్పండి. లోపల వేసినాయి చేతులు, లోపల వేసింది. బయటికి ఎత్తితే ఎక్కడ ఏమంటావు అని భయమే. వెరీ గుడ్. దేవుడు ఒకటే చెప్తాడు, నేను మారను, నేను మార్పు లేని వాడను, నేను నీ కోసం మారని వాడను. దేవుని స్తోత్రం చెప్పండి. ఇవి నువ్వు కూడా అదే చెప్పు, నేను మారను, నేను మార్పు లేని వాడను, నీకోసం నేను మారను. ఎందుకు? నువ్వు నేను ఒకటే. నువ్వు నా పోలికలోనూ ఉన్నావు, నేను నీ పోలికలో ఉన్నా, నువ్వు నా స్వభావంలో ఉన్నావు, నేను నీ స్వభావం. దేవుడికి నాకేం తక్కువ ఇప్పుడు చెప్పండి కదా, మన ఆర్గ్యుమెంట్ బాగుంది కదా. ఇప్పుడు చెప్పు, నీ యాటిట్యూడ్ని లేక నీ హృదయంలో ఉన్న పరిస్థితుల మధ్య ఆయన మారని దేవుడు అని మీరు ఒప్పుకున్నారే, ఆయన ఎక్కడ మారాడో నీకోసం చెప్తాను. బాధపడద్దే, పడినా పర్లేదు. ధనవంతుడు అయ్యుండి అన్నీ వదిలిపెట్టేశాడు, ఆయన దగ్గర ఆయనకు గొప్ప ఘనతామహిమ ప్రభావాలుండి రిక్తుడిగా కిందకొచ్చేసాడు. ఆజ్ఞపిస్తే తండ్రి దగ్గర నుంచి సమస్తము తెచ్చుకోగలిగిన శక్తి ఉండి ఆకలితో 40 రోజులు మలబల మాట్లాడి శోధించబడుతున్నా దేవుని మహిమపరచడానికి ఇష్టపడ్డాడు. పడుకోవడానికి పరుపులుండి, తినడానికి తిండుండి, తాగడానికి ఉల్లాసమైన పానీయాలు ఎదురుగా కనపడుతూ ప్రపంచం సుఖపడుతున్న వేళ ఆకలి దప్పులతో అన్నపానాలకు అలమటించి అడుక్కోకుండా అభిమానం కలిగి జీవించి కేవలం లోకంలో ఏ పరిస్థితుల మధ్య కూడా తలవాల్చుకుంటూ మనుష్య కుమారుడికి స్థలము లేదని బాధపడి మీకు తెలియని ఆహారం నాకుందని చెప్పి ఆత్మల రక్షణ ధ్యేయంగా ఆయన జీవితాంతం నడిపాడు. ఎవడ వల్ల పుట్టావురా, మీ అమ్మ ఎవరితో పడుకుంటే పుట్టావురా అనే మాటలు పబ్లిక్గా తన చెవులతో ఎదురుగా వయసు ఊహొచ్చిన తర్వాత మాట్లాడుతుంటే, ఆ మాటలకి దేవుని వైపు చూసి, ప్రభువా నిజంగా నన్ను ఏ వంశంలో పుట్టించావయ్యా అని సొనక్కుండా నిలబడ్డాడు. ఏ వంశంలో తెలుసా? రాహాబు అనే ఒక స్త్రీ వంశంలో. అక్కడ ఆ వంశపు క్రమాలు మీరు చదివితే ఉంటుంది, అక్కడ ఇద్దరు వేశ్యులు ఉన్నారు. చెప్పుకోవడానికి మాకు పెద్ద వాసిరెడ్డి వారి కుటుంబం అనే కుటుంబాలు కూడా లేవు అక్కడ. మేము రాజులను తెలుసా అనడానికి కూడా లేదు అక్కడ. మేము రెడ్డిలను తెలుసా అనుకోవడానికి కూడా లేదు అక్కడ. ఏమీ లేని అలాంటి ఒక వంశంలో నన్ను పుట్టే అయ్యా, ఈ శరీరం నీదయ్యా, నీ కృపలను నాకు ఇచ్చావయ్యా, ఈ రక్తమాంసాలు నీ రాజ్యానికి స్వతంత్రించుకోవని తెలిసినా ఆ అమ్మ కడుపులో మరి అమ్మ కడుపులోంచి నన్ను బయటికి తీయటానికి నన్ను ఇక్కడ తీసుకొచ్చావే, నేను అనేది లేకుండా ఉంచడానికే కదా ప్రభువా. ఇలాగే ఉండడం నీకు ఇష్టమైతే దీన్ని ఇలాగే ఉంచుకుంటాను ప్రభువా. ఒక్క క్షణం తన శరీరంలో తన శరీరపు స్నేహితులు చుట్టుపక్కల మనుషులు చూస్తుంటే తనకు బాధ వచ్చి అన్నాడు, ప్రభువా ఈ గిన్నె తీసేవా, నేను చచ్చిపోతానని నాకు తెలుస్తుంది, ఆ చావు భయానకంగా ఉండబోతుందని 32లో దావీదుల కీర్తన 22:32 మధ్య చెప్పేశావు. అవన్నీ నేను చదివాను, నా కోసం ఇలా చేయాలా అని నేను అనుకోవట్లేదు, నీకోసం ఇలా చేయాలని నాకు అర్థమైంది. అయినా నీ చిత్తమే జరగనీ ప్రభువా, ఇక్కడ నా సెల్ఫ్ ఏం లేదు ప్రభు, ఇంకా ప్రభువా తప్పించట్టు తప్పిస్తావు, కానీ తప్పించకుండా ఉండడానికి నీకు ఇష్టమైతే దాన్ని నుంచి ఐఎమ్ రెడీ ప్రభువా అని నీకోసం తను తను తగ్గించుకొని, మరణమగునంతగా తను తను తగ్గించుకొని, అన్నిటినీ విడిచిపెట్టి నీకు బదులు నీ కొరకు నీ స్థానంలో సిలువలో చనిపోయాడు ఆయన. ఇప్పుడు ఆయనలో మార్పు లేదని నువ్వు చెప్పగలవా? నీకోసం మారిపోయాడని నువ్వు ఒప్పుకోకుండా ఉంటావా? నీకోసం ఎంత మారిపోయాడు ఆయన ఇప్పుడు చెప్పు. మరి నువ్వు ఆయన కోసం ఏం మారుతావు? నేనింతే, నేను మారను ఇంతే, నాకు నచ్చింది చేస్తాను ఇంతే, నేను ఇలాగే ఉంటాను ఇంతే, ఎందుకు మారాలి? ఎవడి కోసం మారాలి? నీ ప్రభువు కోసం మారాలి, నీ ప్రభువు మాట కోసం మారాలి, నీ ప్రభువు చెప్తున్న నీ జీవితాన్ని మార్చుకోమని చెప్తున్నాడు కాబట్టి మారాలి. ఆయన కోసం మారకపోతే ఆయన ఉన్నాడని చెప్పుకోవచ్చు, ఆయనకి నచ్చినావని నీ ఇష్టం వచ్చిన నువ్వు బతుకుతూ ఏం చేశాను, అసలు నేను ఏం తప్పు చేశాను నువ్వు అనుకుంటే ఆయన అన్నాడు, నాకు రావాల్సిన మహిమ ఏమైందిరా? నేను యజమానుని అయితే కనీసం యజమానికి నువ్వు రెస్పెక్ట్ ఇస్తావే, ఆనర్ చేస్తావే, ఆయనకు లోబడతావే, భయపడతావే, మర్యాద చేస్తావే, కనీసం అది కూడా రాలేదు. నేను తండ్రిని అయితే కనీసం ఫాదర్కి కొడుకు కూతురిచ్చే రెస్పెక్ట్ ఉంటుంది, అది కూడా ఇవ్వటలేదే, ఏం చేశానని అడుగుతున్నావు అంటే నా పేరు పెట్టుకున్న జనులు తమ్ము తాము తగ్గించుకోవాల్సిన వేళ తమ్ము తాము ఎడగబడుతున్న ఇష్టానుసారం నేను ప్రవర్తిస్తానంటే, బట్ వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ యూ? ఎక్కడుంది? మాయలాగా నువ్వు లోకంలో దేవుణ్ణి ఒక్కసారి తృణీకరించి స్వంత నీతితో, స్వంత ఇచ్ఛతో, స్వంత కోరికతో, స్వంత పాపాలతో ఎన్నెన్ని విషయాలు మనం చేస్తున్నాం, ఒకసారి ఆలోచించండి. దానిలో నుంచి నువ్వు హృదయాన్ని బయటకు తీసుకురావాలి. మరొక విషయం చెప్పాలి, టెంపరీ ఆశీర్వాదాల కొరకు. 3, టెంపరీ ఆశీర్వాదాల కొరకు దేవుని దూరం చేసినవి ఏమైనా ఉన్నాయా సందర్భాలు? ఒక బ్రదర్ని మీకు చెప్పాలి. ఆ బ్రదర్ పేరు ఏంటంటే యాకోబు అంటారు. వాళ్ళ అన్నయ్య ఓ సూప్ వండుతున్నాడండి, చిక్కుడుకాయలు, దోసకాయలు, తోటకూర, ఉల్లిపాయలు, చిలకడ దుంపలు, మంచి మంచి రంగురంగులు అన్నీ తీసుకొచ్చి అక్కడ వేసి, అసలు విచిత్రం ఏంటి తెలుసా, ఆడేం వేటగాడు, వేటగాడు వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా, పచ్చికూరలు వండుతున్నాడు. ఈడు మనోడు యాకోబు వచ్చి చూశాడు, అబ్బాబ్బా భలే ఉందన్నాడు, వెళ్ళాడు. వీడికి ఆకలేసింది, వాడు వండుకుంటున్నాడు. ఒక పూటపు ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వ హక్కుని ఏం చేశాడు, వాడు అమ్మేసుకున్నాడు. టెంపరీ బ్లెస్సింగ్స్ కోసం దేవుని అధికారాన్ని తెంచుకునే సందర్భాలు నీకు ఎక్కడైనా ఉన్నాయా? ఎనీ రిలేషన్స్ నేను మీకు ఒక సహోదరి గురించి చెప్తాను, వినండి. ఆ సహోదరి తన ఇంటి వారు ఆస్తి రాసిచ్చారు. ఎంత రాసిచ్చారో తెలుసా? 12 crores. 12 crores. దేవునికి స్తోత్రం అనండి ఒకసారి. ఈ ఆవిడ కొద్ది చెప్పండి, పుట్టింటి వారి ఆస్తి 12 crores. ఆమె కండిషన్ ఏంటో తెలుసా అండి? వీలునామాలో ప్రొవైడెడ్ 6 వారాలు దేవుని సన్నిధికి వెళ్ళకూడదు. ఓన్లీ 6 weeks. యూ షుడ్ క్విట్ గాడ్. దేవుణ్ణి విడిచిపెట్టాలి. విడిచిపెట్టి వాళ్ళందరితో పాటు, అంటే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరితో కలిపి ఉత్తర దేశం నుంచి దక్షిణ దేశం వరకు తీర్థయాత్రలకు రావాలి. 6 weeks చచ్చికెళ్ళడానికి కుదరదు. ఆల్మోస్ట్ 2 months అనుకుందాం, 6 weeks అంటే. రెండు నెలల పాటు దేవుని మందిరాన్ని విడిచిపెట్టేసి యేసుక్రీస్తుని ప్రార్థన చేయడం, ప్రేమించడం మానేసి బైబిల్ గీబిల్ లేకుండా నువ్వు వాళ్ళతో పాటు తీర్థయాత్రలకి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అన్ని ఊళ్ళు తిప్పేయాలి. తిప్పుతారు, వాళ్ళు తీసుకెళ్తారు, నువ్వు వెళ్తామే. వెళ్తే నీ 12 కోట్లు ఆస్తి వచ్చేస్తాయి. నగరం నడిబొడ్లో ఉన్న మంచి అపార్ట్మెంట్లు అద్దెలన్నీ నీవే, షాపింగ్ కాంప్లెక్స్ మీదే, బళ్ళు ఉన్నాయి, బంగారం ఉంది, అన్నీ మీవే. 12 కోట్లు. 12 అనే సంఖ్య చిన్నదైనా పక్కన కోట్లు అనేది డిజిటల్ పెద్దదండి. డిజిట్స్ ఆవిడ ఊగిపోయి డెసిషన్ తీసుకోలేకపోతుంది. మీరేం సాయం చేస్తారు చెప్పండి ఆవిడకి. సిస్టర్స్ చెప్తారు బాగా. చెప్పండి, ఎక్కడ లేడు దేవుడు, గుడి కనపడగానే అంటే పోలా, ఎన్న వాక్యాలు ఏమన్నా చెడిపోతాయా, ఉన్నాయి కదా, మన్న చేసుకోండి, ప్రార్థన నిద్రపోయేటప్పుడు చేసుకోవచ్చు తల్లి, ఏం పర్లేదు, మంచం మీద చేసుకోవచ్చు, బాత్రూంలో చేసుకోవచ్చు, వాళ్ళు చూస్తారా చేస్తారా. హృదయం అనే పలకల మీద వాక్యం ఉంది, జ్ఞాపక శక్తి అనే మెమరీ చిప్స్లో బైబిల్ ఉంది, వాక్యాలు ఉన్నాయి, ప్రార్థనలు ఉన్నాయి, నీకేం కావాలి చెప్పు. వాళ్ళు ఎలాగో బతి చేస్తారు కాబట్టి ఒకరోజు వాళ్ళు ఎలాగో ఉపవాసం ఉంటారు. ఏదో దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు తినకూడదని ఉంటారు కదా పైన కింద, ఆ రోజు మీ దేవుడికి ఉపవాసం చేసేయి పనిలో పని. 12 కోట్లు ఎందుకు వదిలేసుకుంటావు, ఇంకేమైనా సాయం, బెటర్ సాయం ఏమైనా చేస్తారా? హే పొదే పని, 12 కోట్లు దేవుడికి 120 కోట్లు ఇస్తాడు, ఒక మోసం చేస్తే చాలు, పర్లేదు దేవుడిలో చేసేద్దాం అంటారా? బ్రదర్స్ మీరేం చెప్తారు, 12 కోట్లు కావాలా దేవుడు కావాలా? లైఫ్ సెట్ లైఫ్ చెప్పండి, ఒక మాటతో తేలిపోద్ది, ఏం లేదు ఇట అట. దేవుడికి కావాలా 12 కోట్లు కావాలా? ఆ సిస్టర్ ఏం చేసింది తెలుసా, చాలా తెలివైంది, మా పాస్ గారు రెడీ చెప్తానంది. వాళ్ళు పెద్దని ఎలాగేనమ్మా, మీ పాస్ గారికి చెప్పండి అమ్మా అని. ఆ పాస్టర్ తెలివైన నువ్వు దశంబాబు రాసేస్తాను తీర్మానం చేసుకో, దేవుడు చూసుకుంటాడు అన్నాడు. ఈ లైఫ్ సెట్ అయిపోద్ది, ఆ పాస్ గారు తెలియదేళ్ళ ఈ సిస్టర్ మళ్ళీ తిరిగి తిరిగి ఆలివ్ గ్రీన్ అనుకుంటే ఆ దగ్గరికి వచ్చింది. ఏమ్మా మా పాస్టర్ దశంభాగం రాసేమన్నాడు, ఇచ్చే లేపండి. 8 దశంభాగం, 12 కోట్లకు దశంభాగం ఒకసారి ఇచ్చేది పోద్దు అనుకున్నా, వెయిట్ దాని రెంట్లో రాబడు అంది. లైఫ్ టైం సెటిల్ అయిపోద్ది. మరి సార్ దశంభాగం సార్, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అంటే మరి ఏం చేయమంటారు చెప్పండి, మీరేం చెప్తే చేస్తాను. నేను చెప్పను, నేను నిన్ను కంటే నేను నీకు తండ్రిని అవుతే నేను నీకు చెప్పిన విషయం నువ్వు చేస్తావు, బికాస్ యు ఆర్ మై డాటర్. నేను నిన్ను రక్షణలోకి నడిపించి నేను నిన్ను ప్రయాసపడి కంటే ఖచ్చితంగా నా హృదయం నీకు తెలుస్తుంది, నా తండ్రికి ఇది ఇష్టం కాబట్టి, నా తండ్రి ఇది మెచ్చుకుంటాడు కాబట్టి ఆ పని చేస్తానని నువ్వు ఒప్పుకుంటావు. నేను నీకు రక్షణ ఇవ్వలేదు, నేను నీకు బాప్తిజం ఇవ్వలేదు, నేను నిన్ను పెంచలేదు, నువ్వు బయటెక్కడో నువ్వు పెరిగి ఈరోజు ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చి సహాయం అడుగుతున్నావు. సరే, ఏదేమైనా దేవుని ప్రేమను బట్టి నీకు ఒకటే చెప్తాను, ఈ లోకంలో 12 కోట్లు నిన్ను పరలోకం తీసుకెళ్ళావు, ప్రభువుతో నువ్వు జీవించే ప్రతి క్షణము నిన్ను పరలోకం తీసుకెళ్లే మార్గం ఇస్తాడు. మీ ఓళ్ళు తిప్పే తీర్థయాత్రలో నువ్వు మనసులో దేవుని ప్రార్థన చేసుకునే ఆస్తిని నువ్వు కోలుకొని తీసుకుని వచ్చిన మనశ్శాంతి లేని బ్రతుకు బతుకుతావు. 12 కోట్లు పట్టుకుని పూర్ణశాంతి కలిగిన దేవుని దగ్గరికి వచ్చేసి అయ్యా మీ ఆస్తి మీరే ఉంచుకోండి అని వాళ్ళకి వదిలేసి నువ్వు వచ్చి నిలబడు, ఆ ఆస్తిని పితృకష్టార్జిత స్వాస్థ్యం యెహోవా వలన కలుగు బహిమానమని బైబిల్ చెప్తుంది. నీ తల్లిదండ్రుల ఆస్తి నీ కొరకు దేవుడు తెచ్చిచ్చే దేవుడు యేసు ప్రభు ఒకడే. వాళ్ళు కోట్లలో తెచ్చుకుంటారు, నీకు పరలోకం నుంచి డిగ్రీ వస్తుంది, అది నీ చేతికి వస్తుంది. డోంట్ వర్రీ, వదిలే అమ్మా అన్న. అంటే నాకు కొంచెం మీరు చెప్పింది యాక్సెప్టబుల్గా ఉంది కానీ కొంచెం మనసు పీకుతుంది, ప్రార్థన చేయండి అంది. సారీ, పీక్కోవాల్సింది నువ్వే, నేను కాదు, పడు నేను ఒప్పాను. మొత్తానికి సమర్పించుకుని ధైర్యం తెచ్చుకుని 12 కోట్లు నాకు అక్కర్లేదు అన్నయ్య, మీరు మీరు ఉంచుకుంటారో పంచుకుంటారో చూసుకోండి, నేను నా భర్త పిల్లలతో హ్యాపీగా ఉన్నాను, మా దేవుడు మమ్మల్ని చూసుకోగలడు, ఆ ఏదో వచ్చి వచ్చిన లేకపోతే పండు వెళ్ళిపోను అంది. అందరూ తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు, తిరిగి వచ్చారు, మీటింగ్ పెట్టుకున్నారు, ఈ అమ్మాయిని పిలిచారు, నువ్వు మా మాటను తీసేసావు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నీకు ఆస్తి ఇచ్చేది లేదు, క్యాన్సిల్ అని చెప్పేశారు. సో ఆవిడకి మొదటి రోజు బాధ అనిపించలేదు, కానీ నెక్స్ట్ మీటింగ్, లాస్ట్ మీటింగ్ అయిపోయి గెట్ ఆఫ్, నువ్వు ఇంకెప్పుడు మా ఇంటికి రాకు, మా ఇంటికి మీ మగుమం తొక్కని చెప్పిన తర్వాత ఈవిడికి మనసు బాధ వచ్చిందండి. ఇప్పుడు మళ్ళీ వచ్చింది ఆవిడ, అన్నయ్య ఏమైనా ఆలోచించారా అని. ఎందుకు ఆలోచిస్తాం, ఎందుకు ఆలోచించావు, నీ తండ్రికి రావాల్సిన మహిమ నువ్వు మొదటి రోజు చెల్లించిన మహిమ ఈరోజు మళ్ళీ వాళ్ళు పిలిచిన రోజు ఏమైంది, ఎందుకు డైల్యూట్ అయ్యావు, వై వేర్ యు ఆర్. నీకు దేవుడు ముఖ్యమా, ఆస్తి ముఖ్యమా చెప్పండి, ఆస్తి ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? ఒకవేళ ఆస్తి భ్రమలో నువ్వు వచ్చావు అనుకోండి, మైకులో దేవుని వదిలేస్తావు, భ్రమలో దేవుని వదిలేస్తావు. చెక్ చేసుకోండి, మీరు చాలా సందర్భాలలో ఆ మ్యాట్రస్ ఎప్పుడు కూడా నేను ఏం చేస్తాయంటే డివైన్ థింకింగ్, పరిశుద్ధమైన ఆలోచనలకు రానివ్వకుండా నిన్ను ఆ పక్కకి తీసుకెళ్తాయి. ఒక క్షణం ఏం జరిగిందో తెలీదు, అన్ని జరిగిపోయిన తర్వాత నువ్వు మెలకుతో ఊసుకుని అమ్మో ఏంటి ఇలా చేశాను అని నువ్వు అంటావు. దాటి బయటికి రా. నెంబర్ 4, 5, ప్లెజర్స్ ఆఫ్ సిన్, ఇహలోక సంబంధమైన సంతోషాలు లేక లోక సంబంధమైన భాగ్యములు, ఈ తాత్కాలికమైన సుఖాలు దేవుని పక్షముగా దూరం చేసుకునే సందర్భాలు కూడా నిన్ను మాయలోనికే తీసుకెళ్తాయి. జస్ట్ ట్రాన్స్, తెలియకుండానే అలా పక్కెళ్ళిపోతారు అంతే. ఏమండి మంచి బిజినెస్, ఒకసారి అనండి నోటితో, మళ్ళీ చెప్పండి, గ్రోయింగ్ బిజినెస్, పెరుగుతున్న వ్యాపారం చెప్పండి. ఆయన వాక్యం చదువుతుంటే ఆదాంతో దేవుడు మాట్లాడిన మాటలు గుర్తొచ్చినాయి అంట, వెంటనే ప్రార్థన చేశాడు. పుట్టగొడుగులు పెరుగుతుంది కనపడింది, పుట్టగొడుగులు కంపెనీ పెట్టాడు, ఆయన పెట్టి పుట్టగొడుగులను బాగా అమ్ముతున్నాడు, బాగా గ్రోయింగ్ బిజినెస్, బాగా స్పీడ్గా అమ్ముతున్నాడు, బాగా వ్యాపారం జరుగుతుంది, రోజు వ్యాపారం బాగా పెరుగుతుంది. చర్చికి అంటే ప్రార్థన చేసుకోవడానికి ఒక చిన్న గది పెట్టాడు, ఒక గది ప్రేయర్ హాల్ని అక్కడ పెట్టాడు. పాస్ గారు ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేసాం, అయిపోయింది. పుట్టగొడుగులు పెరుగుతున్నాయి, భయ వ్యాపారం కూడా పెరుగుతుంది. పుట్టగొడుగులు పెరుగుతున్నాయి, భయ బిజినెస్ పెరుగుతుంది. పుట్టగొడుగులు పెరుగుతున్నాయి, భయ ఎక్స్పోర్ట్ పెరుగుతుంది. ఈ మధ్య పుట్టగొడుగులు పెరగటానికి ప్లేస్ లేక ప్రేయర్ రూమ్ కూడా పుట్టగొడుగులు రూమ్గా మార్చాడు. ప్లేస్ లేదు, బిజినెస్ పెరుగుతుంది, ఏం చేయాలి? ప్రార్థన ఎక్కడైనా చేసుకోవచ్చు. ఆ రూమ్ని కూడా తీసేసి దానిలో కూడా మట్టి గడ్డేసి దానిలో కూడా పుట్టగొడుగుల్ని పెంచుతున్నాడు. మొన్న ఎందుకో పుట్టగొడుగులు పెంచుతున్నాడు కదా భయ్య, ఎలాగున్నాడో చూద్దామని అక్కడికి ఆరాపా. తీరా అక్కడికి వెళ్ళి తలుపు కొట్టి ఇలా తలుపు తీశాను, దాని నిండా పుట్టగొడుగులని బగరలేడు. నువ్వు కప్పడిపోయాడేమో అని డౌట్ వచ్చింది. ఏంట్రా బాబు ఏం కనపట్టలేదు ఏంట్రా అని ఒక రెండు నిమిషాలు వెతికి అటు ఇటు తిరుగుతుంటా, కానీ సార్ ఏం తలుపు తీసారేంటి లోపలికి, టెంపరేచర్ అంటే టెంపరేచర్ కాదు లోపల పర్సన్ కనపట్టలేదు సారా అన్నా సారే అని. అప్పుడు నన్ను గుర్తుపెట్టింది ఆవిడ ప్రార్థనకి వెళ్ళానని. సారా అన్నా సారే ఏరనంటే సార్ ఇక్కడ ఉండలేదండి, మరి ఎక్కడ ఉంటున్నారండి, తిరుగుతున్నారండి ఊర్ల మీద, మరి ఏంటి ఇక్కడ ఆఫీస్ ఎక్కడండి, అసలు మాకు ఎక్కడ ప్లేస్ లేదు, ఇంకొక రెండు గోడలు కూడా తీసుకున్నాం, అవన్నీ పుట్టగొడుగు వ్యాపారం బ్రహ్మాండంగా ఉంది చూడండి, అయినా మరి మార్కెటింగ్లో ఉంటారు, మేము ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం అంతే. అమ్మ బెదర్ని చూసి చాలా రోజులు అయిపోయింది, మేము చూసి కూడా చాలా రోజులు అయిపోయింది అన్న. సరే అయితే చూడు ఒకసారి చెప్పు ఆలివ్ గ్రీన్ వచ్చేళ్ళని చెప్పాను సార్ అంటే, అలాగే నేను తప్పకుండా చెప్తానండి. ఈమె చెప్పింది నేను కార్లో వెళ్తున్నాక ఫోన్ వచ్చేసింది, అయ్యగారు మీరు వచ్చారంట నేను తెనాల్లో ఉన్నాను అన్నాడు. విజయనగరంలో ఉన్నాడు తెనాల వరకు వెళ్ళిపోయివా అన్నాడు. అంటే మీరు కొంచెం బిజినెస్ ఇక్కడ బాగుందండి అన్నాడు. వెరీ గుడ్, చర్చికి ఏమైనా వెళ్తున్నారండి సార్, అవలేదు ఈసారి వచ్చినప్పుడు మీరు ఎరిపో తప్పకుండా వస్తే ప్రార్థన చేయండి. ఎవడు ఆయన చర్చికి రావడం నేను ప్రార్థన చేసుకున్నా. తల్లులు స్వార్థమో తెలీదు, దిక్కుమాలు ఏడిపో తెలియదు, మా పిల్లడు చర్చికి రావడం మీరు గట్టి ప్రార్థన చేయండి బాగా. నీ కొడుకు చర్చికి రావడం నేను ఎందుకు గట్టికి ప్రార్థన చేయాలి, నువ్వు చెయ్యాలి. రేయి మొదటి జాము లేచి అంగలార్చమని నీకు చెప్పిందా పాస్టర్ చెప్పిందా? తల్లి అయితే నువ్వు మోకరించు, తండ్రి అయితే నువ్వు మోకరించు. నీ బిడ్డలు మారు మనసు పొందకపోతే, చెడుతుడు తిరుగుతుంటే, ఇష్టానుసారం బతుకుతుంటే అది నీ ఏడుపు, పాస్టర్ ఏడుపు కాదు. నువ్వేడవడం మాని మా మీద ఏడుస్తావు ఎందుకు? చెప్పాను నేను, నేను చెయ్యను, నువ్వు రాకపోయినా మా భాగ్యే, నువ్వు రాకుండా ఇంకా మంచిది. వచ్చినప్పుడు ఏం చేస్తావు తెలుసా, నా దగ్గర ఉద్యోగం వస్తావా అని బాగున్నాను చెడగొట్టేస్తావు. మన వాళ్ళు బంగారము పొట్టచీరలు సూట్లు బూట్లు కసిన చూస్తాం కదా ఇప్పుడు, లేదు బాగొచ్చారు బాగుంటారు బాగుంటుంది ఏమో అనుకుని గుడ్డి మేము బతమై పాఠం తయారు చేస్తుంది అనుకుంటున్నాను. యేసు ప్రభు వైపు కన్నేసాడు కానీ వెనక శిష్యుల మీద ఎత్తే బలేగుండి అనిపించింది నాకు. ఎందుకు లాభం అంతా శిష్యులదే, యేసు ప్రభుది ఏముంది, అప్పుడు తెలిపోతున్నాడు, ఇంకో సంవత్సరం చచ్చిపోతాడు ఆయన. ఆ టైం అది భయంకరమైన సత్యం ఏంటంటే ఈ రోజుల్లో యేసు వైపు చూచి ఆయన విలువను గుర్తించి ఉద్యోగం వదిలిపెట్టి మేము వచ్చాం, లోకాన్ని విడిచిపెట్టి మేము వచ్చాం, పరిస్థితులు ఆ పదవులు ఆ ఆస్తులు వదులుకుని ప్రభు దగ్గరికి వచ్చాం. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఆటి కోసమే ప్రార్థన చేయమన్నారు చూడండి మా పరిస్థితి ఏమైపోయిందో. ఉద్యోగాల కోసం ప్రార్థనలు, అప్పులు తీరడానికి కోసం ప్రార్థనలు, వాళ్ళకి ఇవి ఇవ్వాలి వీళ్ళకి ఇవి చేయాలి, ఆటి కోసం మేము ఏదైతే వదిలేసామో ఆటి కోసమే మనల్ని చేయిస్తున్నారు. ప్రవ్వా ఏంటిది మాయా, భక్తి మాయా, లేకపోతే చేసేది మాయా, లేకపోతే పాస్టర్లు తయారు చేశారు వెళ్ళని. నీ క్రైస్తవ విశ్వాసం నిన్ను మోసం చేస్తుంది, జాగ్రత్త. మాయలో పడి ప్రభు నుంచి దూరం అవ్వద్దు. మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ ఏవి కూడా ప్రభువుకు సాటి కావు. ఈ తాత్కాలికమైన సుఖాలు, తాత్కాలికమైన సంతోషాలు, తాత్కాలికమైన ఆహారాలు, తాత్కాలికమైన రిలేషన్షిప్స్, ఒకరోజు సంతోషంగా కనిపించేటువంటి అనేక శరీర సంబంధమైన సుఖాలు ఈరోజు దేవునిలో నుంచి పూర్తిగా నిన్ను భ్రష్టు పట్టించే స్థాయికి తీసుకెళ్తాయి. ఆ తర్వాత నువ్వు వెనక్కి తిరిగి చూసుకుని ఒళ్ళు విదిల్చుకుంటే ఇలాంటి చిన్న విషయాల కోసమా నేను తప్పు చేశానని దుఃఖపడతావు. అది ఎందుకు జరిగింది అని ఆలోచిస్తే ఇట్స్ ఎ డిలిషన్, ఒక చిన్న మాయలాగా జరిగిపోయి నువ్వు బయటకు వచ్చేస్తావు. లూకాసు వార్త 12:23, లూకాసు వార్త 12:23, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును, ఒకసారి ఆలోచించండి, ఆహారము కంటే ప్రాణము, వస్త్రముల కంటే దేహము గొప్పవి కావా? వాట్స్ యువర్ రియల్ నీడ్? నీ దేహం గురించి ఆలోచిస్తున్నావా? నీ ప్రాణం గురించి ఆలోచిస్తున్నావా? నీ వస్త్రం గురించి ఆలోచిస్తున్నావా? లేక మీ యొక్క దేహం గురించి ఆలోచిస్తున్నావా? ఏంటి నీకు ఎక్కువ ఆలోచించే దేని గురించి చెప్పండి, ఆహారమా వస్త్రమా? అసలు నీ ప్రాణం గురించి, నీ బాడీ గురించి ఎందుకు ఆలోచిస్తున్నాడో తెలుసా? ప్రాణము లేక దేహము, దేహము దేవుని యొక్క ఆలయము, రెండోది పరిశుద్ధాత్మకు నిలయము, రెండు పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ఆస్పదము, దేవుని రాజ్యంలోనికి వెళ్ళడానికి మహిమ దేహాన్ని ధరించుకుంటుంది. ఈ బాడీ మోర్టల్ బాడీ, టర్న్స్ ఇట్ ది మోర్టల్. ఆ పరిశుద్ధమైన మహిమ కలిగిన దేహంగా మారడానికి ఫిజికల్ బాడీ ఉండాలి. ఈ ఫిజికల్ బాడీని నువ్వు హోలీగా ఉంచితేనే, పవిత్రంగా చూస్తేనే, పరిశుద్ధమైన ఆలోచనలతోనూ క్రియలతోనూ దీన్ని నిర్ణయించి నిర్మించితేనే, దానిని పెంచితేనే అది మహిమ కలిగిన దేహంగా మారగలదు. దీనిని వ్యసనాలు పాలు చేసి, దీని కోరికలకు నెరవేర్చి, దీని స్వేచ్ఛలకు నీవు తృప్తి పంచుకుని, నీవెప్పుడైతే తాత్కాలికమైన ఈ తలమొదలు అడికాల వరకు బలహీనతలతో నింపుతావో, ఈ బలహీనతలు కలిగిన ఈ శరీరాన్ని నింపిన నీవు ఈ మహిమ కలిగిన దేహానికి మార్చడానికి ఒప్పుకో ఒకరోజు, దేర్ నువ్వు బుక్ అయిపోతావు, చాలా బుక్ అయిపోతావు. ఎందుకంటే దీన్ని ప్రతి విషయంలో కూడా ఒకసారి ఆలోచించేద్దాం. నేను దయచేసి నేను విమర్శిస్తున్నాను అనుకోకండి, ఖచ్చితంగా దేవుని వాక్యం ఉంది కాబట్టి ఆ విషయం మీతో చెప్తున్నాను. మిగులు వెలుగలిగిన వస్త్రములతోనైనను వెళ్ళించ వేయించచ్చా లేదా? దీన్ని దేనికి వస్త్రాలు దేనికి వేస్తాం? బొమ్మలకా శరీరాలకా? ఏచా అలంకరించచ్చా? వెలుగలిగిన వస్త్రాలు తిమోతి పత్రికలో స్పష్టంగా చెప్పాడు ఆయన, ఏం చెప్పాడు? రైట్, బాగా అల్లికలు, జడలు, ముత్యాలు, బంగారం, వెండి, గాజులు, వడ్డాణాలు, నేనేమో బాధపడుతున్నా, రైట్, అలంకరించుకోవచ్చా? అలాగే దూకోవద్దని చెప్పాడా? దూకో, కప్పుకో, దూకొని కప్పుకో. నీకు కావాల్సినట్టు నువ్వు ఉండు, నీ భర్తకు కావాల్సినట్టు ఉండు. అదర్ దాన్ దట్ ఇంకెవరినో సాటిస్ఫై చేయడానికి ప్రయత్నం చేయకండి. పురుషులారా, మీరు మీ భార్యలకు కావాల్సినట్టుండండి. మీ భార్య గడ్డం పెంచుకోవడం బాగా ఇష్టం అంటే పెంచుకో, తప్పలేదు. గుండు చేయించుకోవడం ఇస్తే చేయించుకో, తప్పలేదు. కటింగ్ చేసుకో, దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. కానీ నువ్వు ఎవరి కోసమో నువ్వు చేస్తే మాత్రం దట్స్ అ సిన్, పాపం, దాని తీర్పు నువ్వే పడతావు. సో అలంకరించుకోవడానికి ఇక్కడ పెట్టాడు. నోటితో మనం ఏం మాట్లాడాలి? సద్భాష, దుర్భాష. దుర్భాష మాట్లాడితే దాని ఫలాలు నువ్వే తింటావు అని చెప్పాడు. దేహంతో పాపం చేయొచ్చా? చెప్పాడు. కాళ్ళు తొరపడి నువ్వు ఎటువైపు పరిగెలు పెడతావు? పాప మార్గాల వైపు పరిగెలు పెట్టచ్చా? పరిగెట్టకూడదు. చేతులు ఎలా ఉండాలి? ద్విమనస్కులారా, మీ మీ చేతులని పరిశుద్ధపరచుకోండి. ఎందుకు? పరిమళ పనులు చేయొచ్చా? చేయకూడదు. మరి నువ్వేం వింటున్నావో జాగ్రత్తగా చూసుకోవాలి కదా, ఏం తింటున్నావో జాగ్రత్తగా చూసుకోవాలి, ఏం చూస్తున్నావో జాగ్రత్తగా చూసుకోవాలి, ఎలా ఖర్చు పెడుతున్నావో జాగ్రత్త చూసుకోవాలి. దట్ ఈస్ ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్, అయిపోయింది. ఫ్రమ్ హెడ్ టు ద బాడీ హోలీ. నేను ఎప్పుడైతే ఈ కాన్షియస్తో బతుకుతానో, నేను మరణించిన తర్వాత క్రీస్తు పునరుద్ధానంలోకి వచ్చేటప్పుడు ఈ కాన్షియస్ నన్ను పునరుద్ధాన శరీరంలోకి తీసుకెళ్తుంది. దీన్ని నేను ఇష్టం ప్రతిరోజు ఏదో జాన్సన్ బేబీ సోప్ బేబీ దగ్గర నుంచి, రేపు ఎల్లుండో చనిపోతున్నటువంటి పాండ్స్ ఏజ్ మెరకల్ అడ్వర్టైజ్మెంట్ లాగా, ఈ రింకిల్స్ ఫ్రీ అని దీనికి రాసుకునే అడ్వర్టైజ్మెంట్ వరకు నీ బతుకంతా యాడ్ లాగా అయిపోయింది అనుకోండి. అన్ని అడ్వర్టైజ్మెంట్ లాగా లేని ఉన్నట్లుగా ప్రవర్తిస్తూ చేస్తావు అనుకోండి, ఆల్ ద లైఫ్ నీ బాడీ అంతా అపరిశుద్ధంగా పెంచావు కాబట్టి పునరుద్ధానంలో నీ శరీరం లేవదు, లేవదు. నువ్వు దేవుడి కోసం బతికినా ఈ మాయ నిన్ను రేపటి దినం ప్రభు దగ్గరికి చేర్చకపోతే ఉపయోగమే ఉంది. అందుకు పరిశుద్ధంగా శరీరం, దేహం గురించి ఆలోచించాలి. ప్రాణం ఏంటి? నిన్ను మోసం చేస్తుంది. నీ ప్రాణము లోపల సుఖపడుమని చెప్పుద్ది, హ్యావ్ ఫన్ ఆనందించు అని చెప్పొద్ది, ఎంజాయ్ అని చెప్పొద్ది, తృప్తి పొందు అని చెప్పొద్ది. ఈ లోపల ఎవడేమనుకోండి నీకు కలిసి నీ యాటిట్యూడ్తో నువ్వు బీ ఫ్రీ అని చెప్పొద్ది. బట్ కస్టడీకి లోపడకపోతే, కంట్రోల్కి లోపడకపోతే, అథారిటీకి లోపడకపోతే, నువ్వు బెండ్ అవ్వకపోతే, నువ్వు వంగకపోతే, బ్రేక్ అవుతూ ఉంటే నీ వల్ల ఇతరులు పాడైపోతారు. అందుకు నీ ప్రాణం గురించి ధ్యాసించండి. నా ఇష్టం వచ్చినా నేను బ్రతకచ్చు, అట్ ద సేమ్ టైం రాజ్యాంగపు అధికారానికి లోబడి బ్రతకాలి, దేశ చట్టాన్ని గౌరవించి బ్రతకాలి, ప్రభుత్వ పద్ధతులు నిబంధనలకు నేను నియమించబడిన వాడిని, అన్నిటికీ లోబడిన వాడని. మరి ఇవన్నీ నేను వదిలేసి నాకనవసరం, నేను ఒక ఆదిమ మానవుణ్ణి, నేను ఎలాగే బతుకుతానని తిరిగితే జైల్లో పెడతారు, సర్కస్లో చూపిస్తారు నీ గురించి. ఎందుకు? నీ ప్రాణము నీ దేహము దేవుని దృష్టిలో విలువని. ఇప్పుడు నువ్వు కరప్ట్ చేసే అధికారం నీకుందా చెప్పండి? ప్రభుత్వ అధికారి లంచం తీసుకుంటే ఏమవుద్ది? పట్టుకుంటే సస్పెన్షన్, అట్ ద సేమ్ టైం జాబ్ విల్ బి ఏదో చేస్తారు, మళ్ళీ ఎప్పుడో రీకాల్ అయితే అవుతుంది, లేకపోతే కొంతమంది పీక్ పడేస్తారు, అయిపోయింది. ఎందుకు తీసుకోకూడదు? ఇట్స్ అ లా. ఆ వాళ్ళకి ఇవ్వబడినటువంటి దానిలో ఉంది, ప్రభుత్వ అధికారి ప్రభుత్వానికి సహాయం చేసేవాడు, అంతేకాదు ప్రభుత్వానికి గుంజేవాడు కాకూడదు, అందుకు వాడు ఛార్జ్ చేయబడ్డాడు. మరి దేవుని బిడలమైన మనము, కంప్లీట్గా దేవునికి సంబంధించి బతకాల్సిన మనము, దేవుని కొరకు ఆలోచించాల్సిన మనము, దేవుని నియమానికి, దేవుని యొక్క నిబంధనలకు లోబడాల్సిన మనం, వాటికి లోబడకపోతే ఖచ్చితంగా మనం ఎఫెక్ట్ అవుతామవ్వా. ఇప్పుడు ఆలోచించు, మాయలో బతకండి. దేవుడు ఉన్నాడు, దేవుడు తెలుసు, దేవుడితో ఉంటున్నాననేటువంటి భ్రమలో నీ మేకప్ జీవితాలలో నీకు బయట కనపడే ఈ ఫ్రేములు వచ్చి బతికే బతుకు బయటకు వచ్చేసి రియల్గా బతకండి. దేవుడున్నాడా? నిన్ను చూస్తున్నాడు. దేవుడున్నాడా? నిన్ను వింటున్నాడు. దేవుడున్నాడా? నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు గుడ్డివాడిగా మారిపోయి వినక చూడకుండా, చెవిటిదానిగా మారిపోయి వినకుండా, నువ్వు ఏ ప్రదేశంలో నువ్వు చేయడానికి ఇష్టపడి లోబడలేకపోతే ఎట్లా? నీ విశ్వాస జీవితాన్ని జాగ్రత్త, దేవునిలో నుంచి తొలగిపోయి చేసే ఏ రకమైన మాయలోకి దయచేసి పడకండి. నోటితో పాపం చేసినా పునరుద్ధరణ దేహాన్ని పొందలేవు, శరీరంతో పాపం చేసినా పునరుద్ధరణ దేహంలోకి నువ్వు పొందలేవు. దేవుని నుంచి దూరం చేసే ఏది కూడా నీ విశ్వాస జీవితంలో దగ్గరగా ఉంటే ప్రభు సహాయం అడిగి, లార్డ్ ఈ అలవాటు నాకుంది, ఇది నీకు నాకు దూరం చేస్తుందేమో, దాన్ని దూరం చేయి. ఈ బలహీనత నాకుంది, ఈ బలహీనత నీకు నాకు రిలేషన్షిప్ పాడు చేస్తేమో, లెట్ ఇట్ బి సపరేటెడ్ లార్డ్. ఒకసారి హృదయాన్ని తెరిచి ఆయన సహాయం అడుగుదామా? ప్రార్థన చేద్దాం.